अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिशरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्राम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ఈ పూట మనం క్లుప్తంగా వామన ఆవిర్భావ ఘట్టాన్ని చెప్పుకుందాం. వామన చరిత్ర మూలంలో కానీ తెలుగులో అనువాదం చేసిన పోతన గారి ఘట్టం కానీ తీసుకుంటే కనీసం ఒక 8 గంటలు ఏకధాటిగా వింటే, లేదా రోజుకు 2 గంటలు చొప్పున ఒక 4 రోజులు చెప్పుకుంటే కొంతవరకు దానికి న్యాయం జరుగుతుంది. అయినా భగవత్కథను ఎప్పటికప్పుడు అందులో ఉన్న సారాంశం గ్రహించిన పుణ్యమే కనుక కించిత్ కాలం సకల లోకాలకి మూలమైన బ్రహ్మచర్య దీక్ష మహిమని చాటిన వటు కథ వామన చరిత్ర వాళ్ళు చెప్పుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని వధించారు. అమృతం వచ్చేదాకా కలిసి ఉన్నారు. అమృతం రాగానే వాళ్ళలో వాళ్ళు ఘోర యుద్ధం చేశారు. దానికోసం ఇది నాకు కావాలంటే నాకు కావాలని. ఉత్తములు ఎప్పుడు ఫలితం వచ్చాక కూడా కలిసి ఉంటారు. అధములు ఫలితం వచ్చేదాకా మంచి పనిలో కీర్తి వచ్చేదాకా మాత్రం కలిసి ఉంటారు. కాస్త రాగానే తేడా వచ్చి విడిపోతారట. కాబట్టి ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు జ్ఞానులు అని పేరు. దేవతలలో ఐక్యమత్యం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాక్షసుల దగ్గర అజ్ఞానం వల్ల అమృతం రాగానే అందరూ పంచుకుంటే గొడవ రాదు. కానీ అమృతం పుట్టి పుట్టడంతో అది మాకు కావాలంటే మాకు కావాలని ఎవరికి వాళ్ళు లాగేసుకున్నారు. దాంతో వాళ్ళకి యుద్ధం జరిగింది. మోహిని రూపంలో విష్ణుమూర్తి అమృతం దేవతలకు ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి ఇంచుమించుగా చచ్చిపడిపోయాడు యుద్ధరంగంలో బలిచక్రవర్తి. బలిచక్రవర్తి అంటే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడి కొడుకు అనమాట. అనగా ప్రహ్లాదుడికి మనవడు, విరోచనుడికి కొడుకును. యుద్ధంలో పడిపోయాక ఆయనకు గురుభక్తి బాగా ఎక్కువ. ఎవడైనా జీవితంలో ఒక గురువును నమ్మి ఈ గురువు నన్ను అనుగ్రహిస్తాడని మనస్సులో భావిస్తే ఇంక వాడికి జీవితంలో ఎప్పుడూ అపజయం ఉండదు. బలిచక్రవర్తి దగ్గర ఉన్న అపారమైన గురుభక్తి వల్ల యుద్ధరంగంలో చావడానికి సిద్ధంగా పడిపోయినప్పుడు శుక్రాచార్యుడు తలుచుకున్నాడు. శుక్రుడంటే భృగు మహర్షి కొడుకు, మహాశక్తివంతుడు. ఇప్పటికి కూడా శుక్రాచార్యుడుకున్న పాండిత్యం ఈ నవగ్రహాలు ఇంకెవరికీ లేదు. అంత గొప్పవాడైన నిజం చెప్పాలంటే గురువుగారి కంటే అంటే బృహస్పతి కంటే శుక్రుడు ప్రతిభావంతుడు. ఎటొచ్చేటి పైన ఆయన పనిచేసే కంపెనీ మంచిది కాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాడు అది. అందువల్లనే ప్రతిభ ఎంత ఉన్నది అన్నది కాదు, ఉద్యోగం కూడా సరైన చోట చెయ్యాలి. శుక్రాచార్యుడు రాక్షసులకు గురు అవడం వల్ల అనుకున్నంత కీర్తి పొందలేకపోయాడు. అదే బృహస్పతి ఈయనకంటే అంత గొప్ప ప్రతిభావంతుడు కాకపోయినా దేవగురువు అవడం వల్ల ఇప్పటికీ మనందరం ఆయన్నే తలుచుకుంటున్నాం, పండితుడు అంటే బృహస్పతి అని. శుక్రాచార్యుడు బలిచక్రవర్తి యుద్ధరంగంలో పడిపోయిన వెంటనే వెళ్ళి విశ్వజిత్తను ఒక యజ్ఞం చేయించాడు అతని చేత. అతన్ని ముందు బతికించి ఆ తర్వాత విశ్వజిత్ యాగం చేయిస్తే విశ్వజిత్ యాగంలో నుంచి ఒక గొప్ప రథం బయటకు వచ్చిందిట. ఈ రథం నీళ్లల్లో, ఆకాశంలో, అన్ని దిక్కులలో, కొండలలో ఎక్కడైనా తిరగలదు. అది అది తిరగలేని ప్రదేశం అంటూ లేదనమాట. అటువంటి రథం, ధనుస్సు, మంచి బాణాలు ఇవన్నీ వచ్చాయి. తర్వాత కవచం కూడా వచ్చింది. ఈ కవచం ధరించినంత కాలం అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. యుద్ధరంగంలో ఏ ఆయుధానికి ఈ కవచం ఛేదింపబడదు, అంత గొప్ప కవచం. ఇవన్నీ ధరించి శుక్రాచార్యుడి యొక్క ఆశీర్వచనం పొంది ఇంద్రుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఇంద్రుడికి అనుమానం వచ్చింది, నిన్నగాక మొన్న నా చేతిలో యుద్ధరంగంలో చావు దెబ్బలు తిని పడిపోయాడు, అసలు నేను చచ్చిపోయాడు అనుకుని వదిలేశాను, వీడు మళ్ళీ ఇంతలాగా బలవంతుడై ఎలా యుద్ధానికి వచ్చాడు అని గురువుగారిని అడిగాడు. నాయన అదే నీ అమాయకత్వం, బలిచక్రవర్తి తక్కువగా అంచనా వేసు. బలిచక్రవర్తి యుద్ధరంగంలో పడిపోతూనే భార్గవుల్ని తలుచుకున్నాడు, భృగువంశస్థుల్ని. ఆ భార్గవులు పరమ పండితులు వాళ్ళు, వాళ్ళ శక్తి ముందు ఈ సృష్టిలో ఏ శక్తి అయినా దిగదొడిపే. అందులో శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య ఎరిగినవాడు, అందుకే చావడానికి సిద్ధంగా ఉన్న బలిని మృత సంజీవని విద్యతో బ్రతికించి అతన్ని విశ్వజిద్ధి యాగం చేయించి అపార శక్తులు అతనికి ఇచ్చాడు. ఇప్పుడు యుద్ధం జరిగితే నువ్వు తుక్కు కింద ఓడిపోతావు, చివరికి అతను నిన్ను బందీం చేస్తాడు. కాబట్టి నీ ఇష్టం, యుద్ధం చేస్తావో అసలు యుద్ధమే చేయకుండా పారిపోతావో ఆలోచించుకోనట. గురువుగారు చెప్పారు యుద్ధం చేయడం అనవసరమని. దాంతో ఇంద్రుడు అడిరి పారిపోయాడు. నిజంగా ఏదో యుద్ధం జరుగుతున్నారు కానీ పాపం రథం మీద సైన్యాన్ని వెంటబెట్టుకు వస్తే స్వర్గం అంతా ఖాళీగా ఉంది, ఎక్కడికక్కడ ఖాళీ చేసిపోయారట. ఆయన ఏమీ ప్రయాస లేకుండా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. 1000 సంవత్సరాల కాలం స్వర్గాన్ని, భూలోకాన్ని, పాతాళలోకాన్ని పరిపాలించాడు. పేరుకి స్వర్గాన్ని ఆక్రమించినా ఆయన స్వర్గంలో ఉండేవాడు కదట. భూలోకంలో నర్మదా నదీ తీరంలో మకాం పెట్టి తరచుగా యజ్ఞాలు చేస్తూ వచ్చిన వాడికి లేదనకుండా దానం చేస్తూ జీవితాన్ని పవిత్రంగా గడిపేవాడు. అసలు నిజం చెప్పాలంటే ప్రహ్లాదుడి కంటే కూడా ఉత్తముత్తముడు కొన్ని విషయాల్లో బలి చక్రవర్తి. అంత మహాదాత మరొకటి లేడు. అడిగితే ప్రాణమైన ఇచ్చేంత గొప్ప దాతృత్వం, దానివల్లే బలి చక్రవర్తి కథను ఇవాళ కూడా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ 1000 ఏళ్ళు గడిచిందిగా, ఈ 1000 ఏళ్ళు ఇంద్రుడు భూలోకంలో అడవుల్లో బోయవాళ్ల పల్లెల్లో దాక్కున్నాడు భార్యతోటి పిల్లలతోటి. దేవతలంతా చెట్టుకొకరు పట్టుకొకరు వెళ్ళిపోయారు, అందరూ తలోదేశం పోయారు. ఒక రోజున కశ్యప ప్రజాపతి తన భార్య అదితి దగ్గరకు వచ్చాడు. ఇక్కడ కూడా మీ అందరికీ సహజంగా తెలిసే ఉన్నా మళ్ళీ ఇంకోసారి మనం గుర్తుపెట్టుకోవాలి, కశ్యపుడు అని ఒక గొప్ప ప్రజాపతి ఉన్నాడు, బ్రహ్మ మానస పుత్రుడైన మరీచి కొడుకు. మరీచి కొడుకు కాబట్టి ఆయన మారీచుడు అని కూడా అంటారు. మారీచుడు అంటే రాముడి చేతిలో తెచ్చిపోయిన మారీచుడు కోసమా. ఈయన మరీచి కొడుకు కశ్యపుడు. దక్షుడు కూతుళ్ళు 60 మందిలో మొదటి 10 ముగ్గురిని ఈయనే వివాహం చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, సురస, మానవి, ధనువు వీళ్ళందరూ కూడా కశ్యపుడి కూతుళ్ళు. ఈ 10 ముగ్గురి వల్ల ఒక్కొక్క భార్య వల్ల ఒక్కొక్క సంతానం కలిగింది. అదితి వల్ల దేవతలు పుట్టారు, సూర్యుడు, దేవతలు, అదితి సంతానం. దితికి పుట్టిన వాళ్ళు అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వజ్రాంగుడు మొదలైన వాళ్ళు. వీళ్ళంతా దైత్యులు, దితి కొడుకులు కనుక దైత్యులు, రాక్షసులు అన్నాం. ఆ తర్వాత ధనువు అనే మరో భార్య వల్ల దానవులు పుట్టారు. కాబట్టి దైత్యులు, దానవులు విడివిడిగా రెండు జాతులు వాళ్ళు వాళ్ళు అవడానికి అందరినీ రాక్షసులు అంటున్నాం కానీ దైత్యులు వేరు, దానవులు వేరు, అంటే తల్లులు వేరు అనమాట. మానవి అని ఒక ఆవిడ ఉన్నది, అది ఆవిడ సంతానమే మనం అందరం మహానుభావులు. అంచేత మొత్తం అందరం కూడా అన్నదమ్ములు, మనమేం మర్చిపోక్కర్లా. రాక్షసులు, దేవతలు, మానవులు, సురస అనే ఆవిడ కొడుకులంతా నాగులు, పాములు, ఆదిశేషుడు, వాసుకి, ఈ పాములందరూ సురస పుత్రుడు. తర్వాత కద్రువ పుత్రుడు. కద్రువకేమో మంచి బలమైన ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు లాంటి వాడు పుట్టారు. సురసకి అరుకాషుడు, అంబరీషుడు అంటే పావులు పుట్టారు. మొత్తం మీద పావులు ఇద్దరికి సంతానం అనమాట, కద్రువకి, సురసకి. అందుకే సురస నాగమాత. ఈ సురస మనకు సుందరకాండలో కూడా వస్తుంది. ఆవిడ హనుమంతుడు అడ్డం కొట్టింది ఆవిడే. మొత్తం మీద ఈ భార్యలందరి వల్ల అనేక జాతులు, కొంతమంది వినత వల్ల పక్షులు గ్రద్దలు పుట్టుకొచ్చాయి. ఇందులో అదితి పెద్ద భార్య కనుక సహజంగా పెద్ద భార్యను కొంచెం ఎక్కువ గౌరవించాలని శాస్త్రం. అందుకని ఒక రోజున కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దగ్గరకు వచ్చాడు. భర్త ఎప్పుడొచ్చినా వినయంగా పిలిచి ఆసనం ఇచ్చి ఆయన కాళ్ళు కడిగా నీళ్ళు నెత్తి మీద తొలుకుని ఆయనకి ఏదైనా పెట్టి అప్పుడు ప్రేమగా మాట్లాడేది ఆవిడ. ఈరోజు ఉత్సాహంగా లేదు అదితి. ఆయన వచ్చేసరికి ఏదో కూర్చోండి అంటే కూర్చోండి అంది, పూజ చేసింది, మనస్సు పెట్టి చేయడం లేదు. ఈ భార్య ఎందుకో చింతిస్తోంది, దుఃఖిస్తోంది అని కనిపెట్టాడు కశ్యపుడు. అందుకని భార్యామణి ఏదో చింతిస్తున్నావు కదా, ఈ కారణం ఏమిటి, కొడుకులు అంత అనుకూలంగా ఉన్నారా, కోడళ్ళు చెప్పిన మాట వింటున్నారా? సహజంగా నీకు కోడళ్ళతో ఏ సంబంధము లేదు కనుక తగాద వచ్చే అవకాశమే లేదు. వాళ్ళు కూడా చాలా భక్తిగా పూజిస్తారు. ఎందుకో దుఃఖంతో ఉన్నట్టుగా అనిపిస్తున్నావు, నీ దుఃఖానికి కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు ఆవిడంది, ప్రభు అన్నీ తెలుసుండి అడుగుతున్నారు. బలిచక్రవర్తి స్వర్గం మీదకి దండయాత్రకు రావడంతో దేవతలంతా కకావికలై పారిపోయారు. నా కొడుకు ఇంద్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ దూతల ద్వారా ఎక్కడో అడవిలో ఉన్నాడని తెలుసుకున్నాను. ఇంకా నా కోడలు శచీదేవి హాయిగా స్వర్గంలో సింహాసనం మీద కూర్చుని ఇంద్రుడితో పాటు పరిపాలన చేసే ఆ మహాసామ్రాజ్ఞి చెట్టుకి పుట్టకి అల్లాడిపోయి ఎక్కడో తిరుగుతోంది పాపం. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలి బడియనేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగినేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాణి గెలువరాదు వాసవునకు. ఏనాడు ఎండముఖం చూసి ఎరగక అంతఃపురంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ సేవకురాళ్ల చేత పరులు చేయించుకునే ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ అడవిలో శబర స్త్రీల దగ్గరికి వెళ్ళి చాకరీ చేస్తోంది. తలదాచుకోవడానికి ఇల్లు లేదుట, అందుకని సహజంగా అడవుల్లో ఉండే పోయే వాళ్ళందరూ గుడిసెలు వేసుకుంటారు. ఆ గుడిసెలకు బయట చూరుని ఉంటుంది, ఆ చూరు మీద కూర్చుని అరుగు దగ్గర కూర్చుని చూరు కింద తలదాచుకుంటుంది. గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకు జయంతుడి వంటి వాళ్ళు భోజనం లేక కోయ పిల్లలతో కలిసి బోయవాళ్ళ నెత్తి మీద ఏకలు పెట్టుకు తిరుగుతారే కుర్రోహ కుర్రని, వాళ్ళతో కలిసి అలా అరుచుకుంటూ తిరుగుతున్నారు, వేటాడి బతుకుతున్నారు. మూడు లోకాలని పరిపాలించే ఇంద్రుడు ఈ సామ్రాజ్య వైభవాన్ని కోల్పోయి అడవుల్లో ఆయన తిరుగుతున్నాడు. బలి లోకాల్లో కల్లా గొప్పవాడైపోయాడు. ఇంద్రుడు అతన్ని జయించడం అసంభవం. పైగా రోజు రోజుకి యజ్ఞాలు చేయటం వల్ల, బ్రాహ్మణ పూజ చేయటం వల్ల, దాన ధర్మాలు చేయటం వల్ల బలికి సామ్రాజ్య వైభవం పెరుగుతోంది, శక్తి పెరుగుతోంది. దానం ఎటువంటిదంటే చేసే కొద్దీ కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ శక్తి ఇస్తుందట. తిరిగి ప్రతి పైసా ఇవాళ గోడకు కొట్టిన బంతిలాడి తన వాడు తిరిగి ఇంట్లోకి వచ్చి పడుతుంది అది. అందువల్ల బలిచక్రవర్తి వాళ్ళ మహైశ్వర్య సంపన్నుడైపోయాడు. యజ్ఞభాగం అంతా అతనికే వెళ్ళిపోతుంది, దేవతలకు యజ్ఞభాగాలు లేక అల్లాడిపోతున్నారు. కొడుకు కోడళ్ళు మనవలు నానాయాతన పడుతూ ఉంటే నేను ఒక్కదాన్ని ఏం సుఖపడతాను, అదే నా దుఃఖం దుఃఖం అందిట పాపం, పిల్లల కోసం ఏడుస్తున్నానంది. అప్పుడు ఆయన ఒక క్షణకాలం కళ్ళు మూసుకుని వెర్రిదానా, ఈ సంసారంలో ఎవరికెవరు, భార్య అని భర్తని కొడుకని కోడలని మనవలని మనవరాళ్ళని వెంపర్లాడుతున్నారు, ఇదంతా మహామాయ అన్నాడు ఆయన. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జను స్థానంబులెచ్చోటు సన్ జననం బెయ్యది మేనులే కొలది సంసారంబులే మేనలు వినుమా అంతయు విష్ణుమాయ తలపన్ వేరే మియును లేదు మోహ నిబంధంబు నిధానమింతటికి జాయ విన్నబోనేటికి. తెలియకుండానే ఒక గొప్ప సంబోధన చేశాడు. జాయ విన్నబోనేటికి అన్నాడు. జాయ అన్న భార్య అన్న ఒకటే అర్థం, భార్యామణి ఎందుకు ఇంత చిన్న పోతావు అని. కానీ జాయ అనే శబ్దం ఏ భార్యకు పడితే ఆ భార్యకు వాడకూడదు. పిల్లల్ని కనబోయే భార్యని మాత్రమే, భవిష్యత్తులో పిల్లవాడు పుడతాడు లేదా కూతురు పుడుతుంది అనుకున్నప్పుడే భార్యని జాయ అంటే జన్మనివ్వబోతున్న స్త్రీ అని అర్థం అనమాట. ఆవిడకి అంతకుముందు పిల్లలు ఉన్నారు, అయినా ఈయన మళ్ళీ జాయ అని శబ్దం వాడాడనమాట. అది మహానుభావులు నోటినటువంటి శబ్దం అలా వస్తుంది. సహజంగా అయితే భార్యామణి ఎందుకు చిన్నబోతున్నా అనొచ్చుగా, కానీ ఈయన మాట అన్నాడంటే అది సత్యం అవ్వాలి. ఆవిడకు ఒక కొడుకు పుట్టాలి, పుడితే ఆవిడ కష్టాలు తీరాలి. అందుకే హఠాత్తుగా జాయ ఎందుకు ఇంత చిన్నబోతున్నావు అనగానే ఆవిడ చురుగ్గా చూసిందిట. మాయదారు వాడు ఏనాడో పిల్లలు గొడవ వదిలిపోయింది అనుకున్నాను, మళ్ళీ ఈయన ఇలా అంటున్నాడు ఏమిటి అన్నట్టుగా. అప్పుడు అన్నాడు ఆయన, పెరిదానా జరకుండా ఎవడు, తండ్రి ఎవడు, భార్య ఎవరు, పుట్టినవాడెవడు, పోయేవాడెవడు, అసలు ఎక్కడి నుంచి పుడుతున్నావు, ఎందుకు పుడుతున్నావు, దీని గురించి ఆలోచించు. అనేక విశేషాల వల్ల శ్రీమన్నారాయణుడు ఈ చరాచర జగత్తును సృష్టించడానికి సంకల్పించి మొట్టమొదటిగా స్వయంభవ మనువు అనేవాడిని బ్రహ్మ ద్వారా సృష్టించాడు. ఈ మనువుకి శతరూప అనే భార్యనిచ్చాడు. అప్పటిదాకా తన అమోఘ మహిమతో సృష్టి చేశాడు బ్రహ్మ. కానీ అప్పటి నుంచి ఈ మొట్టమొదటి దంపతులు స్వయంభూ మనువు శతరూప భార్యాభర్తలయ్యాక శరీర సంభోగం ద్వారా సంతానం పొందడం అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి వారందరికీ కర్మ విధానాన్ని ఏర్పాటు చేశాడు. శాస్త్రములు ఏర్పాటు చేసి మీరు ఇలా నడుచుకోండి అని చెప్పాడు. అలా నడుచుకుంటే అందులో ఉన్న పుణ్యకర్మలకి తగిన ఫలితం, పాపకర్మలకి తగిన ఫలితం ఈ రెండు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ కర్మతో మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడం మొదలుపెట్టారు. ఇందులో పుణ్యకర్మలకి తగిన ఫలితము, పాపకర్మలకి తగిన ఫలితము వారి శరీరాలను బట్టే మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా అసహ్య ప్రవర్తనతో ఉన్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినట్టు. అటు రెండు శ్లోకాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఎవడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు, ఎవడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు, మనం ఎవరిని అడగక్కర్లా. వాడు దేవలోకం నుంచి వచ్చాడా, నరకం నుంచి వచ్చాడా అనగా వినండి జాగ్రత్తగా అన్నమాట. చీటికి వాటికి కటువుగా ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే ఎవరికైనా పిసిరుగొట్టుతనంతో దానం చేయటానికి ఇష్టం లేకుండా ఉంటున్నాడంటే, భార్యాభర్తలు 24 గంటలు ఇంట్లో తగాదా పడుతున్నారంటే, ఇటువంటి వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు అని సుస్పష్టంగా నేను చెప్పలేసిన వాళ్ళు నా మీద పడకండి. సైగా వేదవ్యాసులు అని మహాభాగవతంలో చెప్పారన్నమాట వరుసగా. పరుసని పల్కులం పరుల పల్కుట, పరుసని పలుకులతో పలుకుట అంటే కటువుగా మాట్లాడతాట. అనంతరమే దిక్కుమాలదాన దిక్కుమాలాడు అని అలా తిట్టుకుంటున్నారంటే, ఈ పరుషమైన వాక్కులు పలుకుతున్నారంటే వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చారట. మర్మమున ఆటన ఆడుటలు, గుండెల్లో గుచ్చుకుపోయేలాగా చీటికి వాటికి ఇంట్లో ఉన్నంతసేపు తిప్పుతున్నారంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వెళ్ళాక ఒకసారి ఆలోచించుకుని మా ఆయన నరకం నుంచి వచ్చాడా, బాబుడు నరకం నుంచి వచ్చిందా అని మర్మమున ఆటన ఆడుటలు, బాగా గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడుతున్నా, నరులకు ఎగ్గు చేత ఇతరులకు అపకారం చేస్తున్నారంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినట్టు. కృపణత్వం అంటే పిసిరుగొట్టుతనంతో, ఏమండి వాస్తవ చీర తెచ్చిపెట్టినట్టే నీ మామ ఆ పాత చీరతో 17 బతుకన్నాడంటే, ఈ దిక్కుమాలను కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చాడు, పిసిరు కొట్టాడు. అసౌచము, స్నానం చేయకుండా పొద్దున్నది సాయంకాలం దాకా కూర్చుంటున్నాడంటే, అందుకే ఇక్కడ వాళ్ళంతా ఎప్పుడు స్నానం చేస్తారో తెలియదు, నేను గ్యారంటీగా నరకం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అసౌచము అన్నారు, శుచిగా ఉండరు అనమాట వాళ్ళు. దేవదూషణంబు, దేవతల్ని తిడుతున్నారంటే, నాస్తికవాదంతో ఉంటారంటే, ఎర్రజెండా పట్టుకుని వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడే. వరులకు ఎగ్గు చేత, వరులని అంటే ఇతరులని సాధ్యనత అపకారమే చేస్తారట వాళ్ళకి. అసలు జీవితంలో ఇతరులకు ఉపకారం చేయడం ఎరగరు కొంతమంది, అంచేత అటువంటి వాళ్ళు కూడా నరకం నుంచి వచ్చినట్టే. కృపనందమి, అసలు జాలి చూపించటమే ఎరగరు కొందరు. జాలి అంటే ఏమిటండి అంటే అటువాడు అంత కటువుగా ఉంటారు క్రూరులు కొందరు ఇటువంటి వాళ్ళు. అల్క, అల్క అంటే కోపం అనమాట, చీటికి వాడికి కోపం వస్తుందంటే, కృతజ్ఞభావము, చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కీడు చేస్తున్నాడంటే, ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవిన్ చిన్నవారి చిహ్నముల్, నరకమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన పాపాత్ముల లక్షణాలు ఇలా ఉంటాయి. ఇంకా దేవలోకం నుంచి వచ్చినవాడు ఎలా ఉంటాడు, గురుదేవ ఋషి పితృప్రపూజనము, గురువుల్ని పూజిస్తున్నాడంటే, ఎక్కడైనా గురువులు కనపడితే అయ్యో అని వినయంగా నమస్కరిస్తున్నారంటే, దేవతలు కనపడితే నమస్కరిస్తున్నారంటే, ఋషులు కనపడితే నమస్కరిస్తున్నారంటే, తండ్రికి తల్లికి రోజు పొద్దున్నే నమస్కరిస్తున్నారంటే వాళ్ళు దేవలోకం నుంచి భూలోకానికి వచ్చినట్టు. నాన్నగారికి అమ్మగారికి దండం పెట్టాడంటే వాడు ఎవడైనా సరే వాడు దేవలోకం నుంచి భూలోకానికి వచ్చినట్టు. బోడి, నువ్వేమిటి నాకు డాడీ, నువ్వు కేడి అని తిట్టాడా, వాడు స్వర్గం నుంచి కాదు నరకం నుంచి వచ్చినట్టే. కాబట్టి రోజు తల్లిదండ్రులకు నమస్కరించేవాళ్ళు, అదిగే పితృప్రపూజనం, తల్లి తండ్రి అని అర్థం అనమాట. అటువంటి వాళ్ళు సద్గోష్ఠి ప్రియత్వము, ఎక్కడ పురాణములు దొరుకుతాయా అని పాపం డ్యూటీలకు కూడా సెలవు పెట్టుకుని ఇంట్లోంచి వర్క్ చేస్తూ మరీ పురాణానికి వినడానికి వచ్చారంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినట్టు గ్యారంటీ. మీరంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు, ఇంకా మిగతా పనులు అనేది ఇంటికి వెళ్ళక చూసుకోండి, ఆలోచించుకుంటారు కానీ. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడు సత్యం పలుకుతున్నారంటే అటువంటి వాళ్ళు కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినట్టే. సమస్త భూతదయ, ప్రాణుల్ని అందరినీ ప్రేమించి దయతో చూడగలుగుతున్నారంటే, మైత్రి, ఎక్కువ మందితో స్నేహం చేయగలుగుతున్నారంటే, సాధు సాంగత్యము, సాధువులతో స్నేహం చేస్తున్నారంటే ఈ లోకమే కాదు ఊర్ధ్వలోకాలున్నాయి, స్వర్గాది లోకాలకు వెళ్ళి మనం తరించాలి అనే కోరికతో పరలోకం కోసం యజ్ఞాలు పూజలు చేస్తున్నారంటే శృతి ప్రామాణ్య సందర్శనంబు వేదములను నమ్మి అందులో చెప్పినట్టు నడుచుకుంటున్నారంటే అరయన్ స్వర్గము పాసి పుట్టిన మనుష్యశ్రేణి సంజ్ఞరూప, వీళ్ళంతా స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన మహాత్ములు దేవతలు అనమాట. ఏదో కారణాల చేత మళ్ళీ భూలోకానికి వచ్చారు, పుణ్యం పూర్తయిపోయి. కాబట్టి మన ప్రవర్తన వల్లే మనం నరకం నుంచి వచ్చామా, హెల్ల నుంచి వచ్చామా, లేక శల్ల నుంచి వచ్చామో తెలిసిపోతుంది వాటి వెంటనే గ్యారంటీగా. అంచేత వెరిదానా, ఈ కర్మలనన్నీ ఏర్పాటు చేసి సృష్టిస్తున్నవాడంతా పరమాత్ముడు, ఎక్కడి నుంచే పుట్టాం మనం, ఈ సంసారం ఎంతవరకు ఉంటుందో తెలియదు, దీంట్లో పడిపోయి భార్య అని భర్తని కొడుకులని సుఖంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారని వెంపర్లాడుతున్నారు, ఇదంతా మహామాయ. వినుమా అంతయు విష్ణుమాయ, తలపన్ వేరేమియున్ లేదు, ఈ మోహము అనే చెరసాలలో నుంచి బయటపడు అన్నాడు. మీరు అన్నది నిజమేనండి, సందేహం లేకుండా. కానీ ఎంతైనా మరి శరీరం ధరించినంత వరకు పిల్లల మీద వ్యామోహం లేకుండా ఉండదు కదా. పైగా నాకు పిల్లల వ్యామోహం కూడా కాదు, దేవతలు ధర్మాత్ములు, రాక్షసులు అన్యాయంగా లక్కుంటున్న రాస్తి, అందువల్ల నేను అడుగుతున్నాను. ధర్మ సంస్థాపన కూడా మీ కర్తవ్యం కదా అంటే నిజమే నువ్వు చెప్పింది. అసలు అందుకే నా నోటి వెంబడి జాయా అనే మాట వచ్చింది. నేను నీకు ఒక వ్రతం చెబుతాను, దానికి పయోభక్షణము లేక పయఃపానము అని పేరు. ద్వాదశి నాడు మొదలుపెట్టి ఎక్కడైనా అడవికి వెళ్ళి అడవి పంది తవ్వినటువంటి ముట్టుకున్న మట్టి తెచ్చుకో, ఆ మట్టి ఒంటికి పోసుకుని హాయిగా స్నానం చెయ్యి. సంవత్సరం పాటు ద్వాదశి మొదలుకొని మళ్ళీ సంవత్సరం దాకా కేవలం ఆవు పాలు మాత్రమే తాగి ఇంకే ఆహారం తినకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్ర జపం చెయ్యి. అప్పుడు విష్ణువు నీకు కొడుగ్గా పుడతాడు. మళ్ళీ పయోభక్షణం అన్నాం కదా, కేవలం పాలే తాగమన్నాం కదా అని పొద్దున్నో రెండు బిందులు సాయంత్రం రెండు బిందులు తాగుతావేమో, అది కాదు, కేవలం ఒక ఉద్ధరణి పాలు మూడు సార్లు తీసుకో ఒక పాత్రలోకి, అక్కడికి మూడు ఉద్ధరణలు అవుతాయి. ఆచమ్య అన్నప్పుడు కేశవాయన మహా నారాయణాయన మహా మాధవాయన మహా అని తాగట్టున్నట్టే నువ్వు కూడా మూడే మూడు ఉద్ధరణలు పాలు ఆవు పాలు కావు. మంత్రశాస్త్రంలో నియమం ఏంటంటే మూడు ఉద్ధరణలు అని చెప్పారు. తర్వాత కాలంలో ఏం చేశారంటే వేదవ్యాసులు వారు మరీ భూలోకంలో పయోభక్షణ వ్రతం చేసేవాడు మూడు ఉద్ధరణులు అంటే వీళ్ళు అసలు ఎగిరిపోతారని భయవేసి ఆయన మూడు గ్లాసులు పాలుగా మూడు పూటలో మూడు గ్లాసులు స్వీకరించుకున్నాడు. గ్లాసుకి కొలత చెప్పలేదు కనుక మీ ఇష్టం, పెద్ద గ్లాసు చిన్న గ్లాసు మీకు ఓపికను బట్టి చేయించుకోవచ్చు అనమాట. కానీ మొత్తం మీద ఈ పయోభక్షణ వ్రతం చేస్తున్నంతకాలం నువ్వు ఆవు పాలే స్వీకరించాలి. వీలున్నప్పుడల్లా నిరంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్ర జపం చెయ్యి. పగటిపూట నిద్రపోకూడదు, గడప మీద తలపెట్టుకోకూడదు, జుట్టు విరబోసుకోకూడదు. ఎప్పుడు మలమూత్ర విసర్జన పెడితే మల విసర్జన పెడితే స్నానం చేయాలి, మూత్ర విసర్జన పెడితే కాళ్ళు కడుక్కోవాలి. ఎవరైనా పెద్దలు వస్తే వినయంతో ఆదరించు, భగవత్ కథలు తప్ప చెత్త కథలు వినకు, అత్త కోడళ్ళు తిట్టుకునేటటువంటి సీరియల్స్ అసలు చూడదు అని ఆయన యొక్క నియమాలు కఠోరంగా చెప్పగా ఆవిడ సంతోషంగా పయోభక్షణ వ్రతం మొదలుపెట్టింది. చూడండి, ఆ వ్రతం అలా చేసింది, ఆవిడ గర్భంలో విష్ణువు ప్రవేశించడానికి రంగస్థలం సిద్ధం చేసుకుని దివ్యమంగళ విగ్రహంతో ఆవిడకి దర్శనమిచ్చాడు. బో అపూర్వ దివ్యమంగళ విగ్రహం అది, చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధురుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడై ఆ మహాత్ముడు ఆవిడికి దర్శనమిచ్చాట. అనేక బాహువులతో అనేక నేత్రాలతో ఉండే స్వామి ప్రస్తుతం ఈవిడిని అనుగ్రహించడానికి శంఖం చక్రం గదా పద్మం ఈ నాలుగు నాలుగు చేతుల్లో ధరించి అనేక శుభలక్షణములతో అవయవాలన్నిటిల్లోనూ అందం చిందులాడుతూ ఉండగా దర్శనమిచ్చాడు. ఏ అవయవం చూసినా కాలు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలో, కన్ను ఎలా ఉండాలో అలా ఉందన్నమాట. ముక్కు పొడుగ్గా ఉన్నా అసహ్యంగా ఉంటుంది, ఏదైనా అవయవం ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఉండవలసిన చోట్లు ఉండకపోతే అందం అందంగా ఉండదట. అందుకే అక్కడ తీర్చిదిద్దినట్టున్నాయి అవయవాలన్నీ కూడా. అటువంటి మహానుభావుడు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఊర్జ ఇలా విద్య అవిద్య అని ఒక తొమ్మిది మాయాశక్తులు ఎప్పుడూ ఆయన చుట్టూ సేవిస్తూ ఉంటాయి. ఆయన్ని ఈ నవవిధ మాయాశక్తులతో సేవింపబడుతూ ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు ఇటువంటి పరమభక్తులు కూడా ఉండగా వారంతా స్తోత్రం చేస్తూ ఉండగా అంగాంగ సౌందర్యంతో లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకుని మరీ దర్శనమిచ్చాడు. ఓ అదితి, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీ గర్భంలో ప్రవేశిస్తున్నాను, కుమారుణ్ణి పుట్టి మళ్ళీ తిరిగి దేవతలకి దేవ సామ్రాజ్యం ఇస్తాను, నిశ్చింతగా ఉండన్నాడు. నన్నే మనస్సులో స్మరించు అనగా ఆవిడ ఆ క్షణం నుంచి శ్రీహరినే స్మరించుకుంటూ కూర్చుంది. ఆయన అదృశ్యుడైపోయాడు. ఆవిడ హృదయంలోంచి ఆవిడ గర్భంలో ప్రవేశించడానికి రంగస్థలం సిద్ధం చేసుకున్నాడు. ఈవిడ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ నిరంతరం స్తోత్రం చేస్తూ ఉంటే ఈ శ్రీమన్నారాయణుని దివ్యశక్తి కశ్యపుడిలో ప్రవేశించింది. కశ్యపుడి ద్వారా అతిథి గర్భంలో ప్రవేశించాడు. సర్వలోకాల్లో వ్యాపించే స్వామి ఇప్పుడు కొంచెం తన రూపాన్ని తగ్గించుకుని గర్భంలో ప్రవేశించాడట. 12 నెలలు మోసింది ఆవిడ. సహజంగా ఏ స్త్రీ అయినా 9 నెలలు మోసి 10వ మాసంలో కంటుంది. కానీ శ్రీమన్నారాయణుడు 12 మాసములు గర్భంలో ఉన్నాడు. ఆయన భాద్రపద మాసంలో పుట్టాడు. దాన్ని ఇప్పుడు మనం వామన జయంతి అని, అదే కేరళ వాళ్ళైతే ఓణం అని కూడా అంటారన్నమాట. రవి మధ్యాహ్నమున జరిమూంప గ్రహతారా చంద్రభద్రస్థితి శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నం బున భువనాధీసుడు పుట్టే వామన గతిన్ పుణ్యవ్రతోపేతకు దివిజాధీశ్వరు మాతకు పరమ పాతివ్రత్య సంపాతకు. సూర్య భగవానుడు సరిగ్గా మధ్యాహ్నానికి చేరుతున్నాడు. అందుకే రవి మధ్యాహ్నమునం చెరింప అంటే మధ్యాహ్నం అవుతోంది సమయం. ఆకాశంలో 5 గ్రహములు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 5 గ్రహములు ఉచ్చ స్థితిలో ఉంటే పుట్టినవాడు సమస్త లోకాలకి అధిపతి అవుతాడు, లేదా సర్వవ్యాపకుడు అవుతాడు, అఖండ కీర్తి పొందుతాడు. రాముడు పుట్టినప్పుడు, కృష్ణుడు పుట్టినప్పుడు, వామనుడు పుట్టినప్పుడు ఈ 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయట. అందుకే గ్రహతార చంద్రభద్ర స్థితి. ఓ పక్కన గ్రహాలు, నక్షత్రాలు, దాంతోపాటు చంద్రుడు కూడా, ఈ 5 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా ప్రత్యేకంగా భద్రస్థితిలో ఉన్నాడు, లోకాలకు శుభం కలిగించే స్థానంలో ఉన్నాడు. అప్పుడు శ్రవణ నక్షత్రంలో పుట్టాడు ఆయన. తెలియక చాలామంది శ్రావణ మాసంలో పుట్టాడు అన్నారు. శ్రవణ ద్వాదశి అంటే పాపం అమాయకుడు. శ్రవణ నక్షత్రం ద్వాదశి తిథి అది, మీరు గుర్తుపెట్టుకోండి. ద్వాదశి నాడు శ్రవణం ఉందనుకుందాం. శ్రవణం తర్వాత ఏమిటి? ధనిష్ట. త్రయోదశి నాడు ధనిష్ట ఉంటుంది. ఆ తర్వాత శతభేషం చతుర్దశి నాడు. ఆ తర్వాత పూర్ణిమ నాడు పూర్వభాద్ర వస్తుందని అర్థం. పూర్వభాద్ర ఉంటేనే పూర్ణిమ నాడు, అది భాద్రపద మాసం అంటే. మన మాసాలు ఎలా వచ్చాయనుకుంటారు? ఇప్పుడు చైత్రమాసం అంటున్నావా? పూర్ణిమ నాడు చిత్ర అనే నక్షత్రం ఉంటే చిత్రలో పూర్ణిమ ఉంది కనుక చైత్రం. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖం. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం. అదనమాట పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏదైనా ఆషాఢం చివరిన ఉన్నదే, అది కనుక పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢమాసం. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణమాసం. పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర ఈ రెండింటిలో ఏదో ఒక చోట పూర్ణిమ ఉంటే అది భాద్రపద మాసం అనమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రవణ ద్వాదశి అని అంత టెక్నిక్గా చెప్పారు. శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు ఉందంటే పూర్వభాద్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది. అందుకే అది భాద్రపద మాసం. భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రం నాడు, ద్వాదశి నాడు పుట్టాడు నాడు. ఎప్పుడు కూడా మీరు భాద్రపద ద్వాదశి నాడు వామన జయంతి అందుకని జరుపుకుంటున్నాం మనం. అభిజిత్ అనే ముహూర్తం అది. ఇంచుమించుగా 11:42 నుంచి 12 గంటల మధ్యలో పుట్టాడని అందుకే శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. ఆ అభిజిన్ ముహూర్తంలో మధ్యాహ్న వేళ మహానుభావుడు, సకల భవనాలకి మూలకారకుడైన వామనుడు పొట్టివాడిగా పుట్టాడనమాట. పుట్టి పుట్టడంతోనే 3 అడుగులు అనమాట. 3 ఫీట్ ఆయన పుట్టడం, 3 అడుగులు వాడు. అందుకే ఎవరి ఫీట్ అయినా మార్చాలంటే 3 ఫీట్ అడుగుతాడు ఆయన అడగడం కూడా అనమాట. పుణ్యవ్రతములు చేసిన పరమ పుణ్యాత్మురాలికి అతిథికి, పరమ పతివ్రత శిరోమణికి కుమారుడిగా పుట్టాడు. ఆవిడకి ఆశ్చర్యం కలిగింది. సహజంగా పిల్లలు బుజ్జి పాపలు పుట్టాలి, వీడు పుట్టడే 3 అడుగులతో పుట్టాడు. పుట్టి పుట్టడంతో మంచి కాంతితో తెల్లని వర్ణం దానికి కొద్దిగా కుంకుమ కలిపితే అలా ఉంటుంది. అందుకే అరుణవర్ణం అన్నారు. మొదట ధవళ, తర్వాత అరుణ, తర్వాత పీత, తర్వాత కృష్ణవర్ణం, నాలుగు వర్ణాలు పుట్టాడు ఆయన. మొదట విష్ణు ఎప్పుడు తెల్లగా ఉండేవాడు, రెండో జన్మలో అరుణవర్ణంతో పుట్టాడు. అంటే వామనావతారం అరుణవర్ణం, మూడవతారం కృష్ణావతారంలో నల్లని వాడు. భవిష్యత్తులో కలికిగా పుడితే అప్పుడు పీతవర్ణం, పసుపు రంగులో ఉంటాడు. కాబట్టి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను కలికి భగవాను అని చెబితే వాడు పసుపు రంగులో ఆయన వేసుకున్న లాలి ఆ చొక్కాలో మధ్యలో ఉన్న రంగులో ఉండాలి. అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చి నేనే కలికినంటే వాడు కలిపురుషుడు అవుతాడు. కానీ కలికి అవడం నేను చెప్పలే, వేదవ్యాసులు వారు చెప్పారు, మీరు పురాణాల్లో చూసుకొని ఆయన అడగండి, నాకే సంబంధం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధవళ, అరుణ, పీత, కృష్ణవర్ణాలు వరుసగా నాలుగు వర్ణాలు ఆయనకన్నమాట. ఇప్పుడు ఆయన అరుణ వర్ణంలో పుట్టాడు. అలా పుట్టినటువంటి స్వామిని చూచింది ఆశ్చర్యపోయిందిట. ఆయనకి పుట్టి పుట్టడంతో ఎవరు ఉపనయనం చేయకుండా యజ్ఞోపవేతం పడిపోయింది తనంతానే. అంటే వటువుగా పుట్టాడు. సహజంగా ఎవరికైనా ఉపనయనం చేశాక తల్లిదండ్రులు మాత్రమే యజ్ఞోపవేతం వేస్తారు. తండ్రి ఒక్క పోగు వేస్తాడు, వీడు బ్రహ్మచారిని చేస్తాడు. మామగారు ఈ ఒక్క పోగుని ఇంకో మూడు పోగులు కలుపుతారు, భార్యని ఇస్తున్నాడు కనుక. అందుకే మామగారు కూడా తండ్రితో సమానంగా గుర్తుపెట్టుకోండి. చిన్న యజ్ఞోపేతాన్ని పెద్ద యజ్ఞోపేతం చేస్తాడు. అసలు తండ్రి ఇచ్చేది ఒక పోగే, పాపం మామగారు ఇంకో మూడు పోగులు వేసి ఎక్కువ ఆస్తి ఇచ్చేది ఆయన. అందుకే కట్నం అంతా ఆయనది, పట్టణాలకు పట్టణాలకు కట్నం ఇచ్చేది ఆయన అనమాట. అందుకనే మామగారు రుణం కూడా తీర్చుకోలేదు. మరొకటి ఏంటి, ఎప్పుడు యజ్ఞోపవేతంతో పాటుగా ఒక కమండలం, దండం, అంగవస్త్రం ఇవన్నీ ఇవ్వాలి. కృష్ణాజనం వచ్చింది పూర్వకాలంలో వటు ఉచ్చేత. కృష్ణాజనము, అజినము అంటే జింక చర్మం, కృష్ణ అంటే నలుపు, నల్ల జింక చర్మాన్ని ధరింపజేసేవారు. ఆ నల్ల జింక చర్మం కూడా ఆయనకు ఆకాశం నుంచి వచ్చాయి. దండకమండలాలు వచ్చేసాయి, మౌంజీ దర్భగడ్డి కూడా వచ్చేసింది, అన్నీ వచ్చేట ఆయనకి. చెవులకి పోగులు కూడా వచ్చాయి. ఉపనయనం అయ్యాక, ఉపనయనం గురించి అసలు ప్రత్యేక విందిరాలన్నమాట. ఇప్పుడంటే మనం వామన చరిత్ర కాబట్టి ఆ వివరాలతో వెళ్ళటం లేదు, కానీ అదొక అత్యద్భుతమైన ప్రకాండ. ప్రతి వ్యక్తి ఉపనయనం చేసుకుంటేనే అప్పుడు విద్యని పొందడానికి అర్హుడు. ఉపనయనం కానంత వరకు వాడు స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్ ఎడ్యుకేట్ అంతా దండగ, అసలు చదువు చదువు కదది. కాబట్టి విద్య అభ్యసించాలంటే తప్పక ముందు ఉపనయనం అయి తీరాలన్నమాట. ఇప్పుడు అసలు కడుపులో ఉండగానే ఎల్కేజీ సీటుకి డొనేషన్ కట్టేసి రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటే వైద్యరు కూడా. కానీ 8 ఏళ్ళు వచ్చాక 8వ ఏడు రాగానే వెంటనే వాడికి ఉపనయనం చేసి అప్పుడు బ్రహ్మచర్య దీక్ష అని ఒక దీక్ష ఇస్తారు. ఆ దీక్షతోటి వెళ్ళి చదువుకోవాలన్నమాట. వాడి అదృష్టాన్ని బట్టి 8 ఏళ్ళకో 10 ఏళ్ళకో 6 ఏళ్ళకో కూడా చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈనాటి చదువులా 64 కళలు నేర్పేవారండి ఆ రోజుల్లో. మల్లయుద్ధం, కత్తిసాము, గుర్రం నడపడం, ఆయుర్వేద విద్య, వెళ్ళంటే ఔషధాలు కూడా వాడికి వాడే ప్రయోగించాలి కనుక. ఈత పోటీ, సంగీతం, సాహిత్యం, నృత్యం, వ్యాకరణం, ఒకటి కాదు రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, ఎటువంటి అర్థశాస్త్రం ఆ రోజుల్లో. డబ్బుని ఎంత జాగ్రత్తగా అనవసరంగా ద్రవ్యోల్బణం రాకుండా చూడాలని ఒక నియమం ఉండేది ఆ రోజుల్లో అనమాట. ఇవన్నీ నేర్పేవారు. అందుకని అవన్నీ నేర్పాలంటే బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. నియమాలు లేకుండా ఉంటే ఏముంది, ఇంట్లో కూర్చుని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఐప్యాడ్లు చూసుకుంటూ కళ్ళదోడు పెట్టుకుని వాడికి ఏమొస్తుంది సరిగ్గా చదువు రమ్మంటే. అంచేత ఇంట్లో ఉండకుండా గురువు గారి దగ్గర అట్టే పెడితే నియమంగా చదువుకుంటాడు అనమాట. చదువుకునే కాలంలో అది తప్ప మరో దృష్టి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏ పని చేస్తే దాని మీదే ఉండాలి. ఇప్పుడు ఆ రోజుల్లో చాలామంది అడుగుతారు ఇప్పటికి కూడా నన్ను ధర్మ సందేహాల్లో, ఇన్ని పురాణాలు ఇన్ని శ్లోకాలు ఎలా అంట కంఠస్థం చేశారంటే దాని మీదే దృష్టి కనుక మాకు. మేము అప్పుడు స్టంట్ సినిమాలకు వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఎంతసేపు దాని మీదే పురాణాలు, వ్యాకరణాలు, శ్లోకాలు, పద్యాలు, ఈ కనపడితే కంఠస్థం చేసేయడం, బుర్రలో వేసేయడం ఎంతమాట. అలా కొంత నియమంతో అప్పటికీ మా కాలంలోనే కలుషితం అయిపోయింది. నేను 8 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వరకు అలా చదివాక ఆ తర్వాత పాత సినిమాల మీద పడ్డాను బాగా. ఆ పడేనాటికే ఈ 12 ఏళ్ళ వయసు వచ్చేనాటికే అపార గ్రంథాలన్నీ కంఠస్థం అన్నట్టు మస్తిష్కంలో పడిపోయాయి. ఇప్పటికి అందుకనే పుస్తకం అక్కర్లేకుండా మస్తకంతో పురాణాలు చెప్పడానికి కారణం ఆనాటి సాధన అది. కాబట్టి పిల్లల్ని ఆ రోజుల్లో అందుకనే అలా బ్రహ్మచర్య దీక్షతో పంపేవారు. ఇతనికి అన్ని ఆ బ్రహ్మచర్య దీక్ష కావలసినవి వచ్చాక భిక్ష చెయ్యాలి ముందు. ఎందుకని, వినయం చాలా అవసరం. నేను గొప్ప ఇంట్లో పుట్టాను, ఇతరుల దగ్గరికి వెళ్ళి తల వంచి అడుక్కుంటాను అనుకోకుండా చదువుకునేవాడు పూర్వకాలంలో ఇళ్ళకి వెళ్ళి యాయవారం చేసుకుని మధుకరం అంటారు అనమాట. భిక్షాంతికి అంటే ఇంట్లో వాళ్ళు ఇంత అన్నం పెట్టేవారు, అన్నంతో చదువుకోవాలన్నమాట. ఆ పుణ్యాత్మురాళ్ళు పెట్టిన ఆహారం వల్ల వీళ్ళకి చదువు వచ్చేదనమాట. మీరు ఎంత గొప్పడైన మహారాజు గారు కొడుకు కూడా యాచనకి వెళ్ళవలసిందే. అప్పుడు వీడిలో ఉన్న అహంకారం వదిలిపోతాయి. యాచనకి వెళ్ళి ఇతరుల దగ్గర ఆధారపడినప్పుడు వాడు ఎంత వినయంగా ఉండాలి మరి. ఓ ఇంటికి వెళ్ళి ఏమండి భిక్షాందేహి అని అడిగితే ఆవిడ అన్నం పెడుతుంది. వీడు వినయం లేకపోతే మహారాజు గారు కొడుకున్నాడు, ఏమో అన్నం పెడతావా బూరెలు పెడతావా అంటే ఆవిడ పెట్టదు, లాగ కొట్టించుకుంటుంది. అందుకని వీడికి వినయం నేర్పడానికి రేపు పొద్దున్న నువ్వు రాజును అనుకుంటావేమో, ఈ ప్రజలందరి దగ్గర కూడా నువ్వు యాచకుడితో సమానం సుమా అని వినయం నేర్పడానికి అంతలా ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. ఇవన్నీ ధర్మ లక్షణాలు అన్నమాట. ఈ కుర్రవాడు భిక్షకు బయలుదేరాడు వామనుడు. పుట్టి పుట్టడంతో ఉపనయనాదులన్నీ సంస్కారం వచ్చేసి అన్ని ఆసనాలు వచ్చాయి, దండం వచ్చింది, గమండలం వచ్చింది, చర్మం వచ్చింది. ఇప్పుడు భిక్ష ఎవరు పెడతారు? బోణి బాగుండాలి, ఎందుకంటే ఈయన వెళ్ళబోయేది బలిచక్రవర్తి దగ్గరికి. ఆయన దగ్గర యాచనకు వెళ్ళి రాజ్యం లాక్కోవాలి. ఎప్పుడైనా సరే మొట్టమొదటి బోణి బాగుంటే అన్ని బోణీలు బాగుంటాయి అన్నమాట. ఎవడన్నా ఒక రూపాయి వారేస్తే అందరూ ఒక రూపాయి చదువుకుని రూపాయి వారేస్తారు. అందుకని ముందు బోణీ చేసేవాడిని కొంచెం గట్టిగా పెట్టేవాడు పూర్వకాలంలో. ఈయనకి అదృష్టవశాత్తు వెళ్ళబోయే పనికి ఎవరొచ్చారు? బోణి శంభుని రాణి అన్నపూర్ణాదేవి స్వయంగా వచ్చింది. భవాని పూర్ణ భిక్ష నరేంద్ర, భవానీదేవి స్వయంగా వచ్చిందిట భిక్ష పెట్టడానికి. భిక్ష పెడుతుంది బానే ఉంది, భిక్ష పెట్టాలంటే గిన్నె ఉండాలిగా భిక్షాపాత్ర. అక్షయం అనుచును, నీకు అక్షయంగా భిక్ష లభించుగాక అని యక్షేష్ఠుడు అనగా కుబేరుడు బంగారం గిన్నె ఆయనకి పాత్ర ఇచ్చాడు. సువర్ణ పాత్ర భిక్షాపాత్రగా ఇచ్చాడు. సువర్ణ పాత్ర ఇచ్చినవాడు కుబేరుడు. ఇక అందులో మొట్టమొదటి అన్నం పెట్టింది భవానీదేవి, అన్నపూర్ణాదేవి పెట్టింది. ఇంకేముంది ఆయనకి జాతకం తిరిగిపోయిందిట. ఈ భిక్ష పుచ్చుకున్నాక తక్కిన వాళ్ళ దగ్గర కూడా స్వీకరించాక తండ్రికి తల్లికి నమస్కరించి బ్రహ్మోపదేశాదులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి యజ్ఞం చూడడానికి, ఉపనయనం కూడా ఒక మహాయజ్ఞం కనుక చూడడానికి చాలామంది ఋషులు వచ్చారు. అందులో ఉన్నవాడు సామాన్యుడా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడే ఇలా వామనుడిగా పుట్టాడని తెలుసు గనక ఎంతో జ్ఞానం కలిగిన మహానుభావులు ఈ కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్య దాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు తనిరి ప్రేమల్మీర తత్సేవకున్. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి ఋషులంతా ఆయన సేవకొచ్చి ఆయనను చూచి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. ఆయనకి నమస్కరిస్తున్నారు కానీ పైకి కనపడకుండా, ఎందుకని కుర్రవాడు కదా ధర్మ ప్రకారం వటు. ఆయన భగవంతుడిని తెలుసుకనిక మానసిక నమస్కారం, పైకి మాత్రం ఆయన నమస్కరించగానే ఆశీర్వదిస్తున్నారు అన్నమాట శాస్త్ర ప్రకారం. అప్పుడు ఆయన ఏమెరగనట్టుగా, మహాత్ముల్లారా నేను విద్యాభ్యాసానికి యాచనకి వెళుతున్నాను, భూలోకంలో మంచి దాత ఎవరు అన్నాడు ఆయన. ఆయన పుట్టిందే బలి కోసం, అయినా ఏమెరగనట్లుగా సామాన్యుడిలాగే దాత ఎవడు ఇప్పుడు ఉన్నవాళ్ళలో గొప్పవాడంటే లోకంలో అర్ధులు ఉన్నారు దాతలు ఉన్నారు కానీ దానం చేయడంలో బలిచక్రవర్తి అంత గొప్పవాడు మరొకడు లేడు. ఆయన ఇప్పుడు నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళావా నీవు అనుకున్న పని నెరవేరుతుందన్నారు. వెంటనే వాళ్ళకి నమస్కరించి తండ్రికి తల్లికి నమస్కరించి హుటా హుటిన బయలుదేరాడు నర్మదా నదీ తీరానికి యజ్ఞం చూడటానికి. ఆ సమయంలో బలిచక్రవర్తి సకల లోకశ్రేయస్సు కోసం విశ్వజిత్ త్యాగం చేస్తున్నాడు. ఆయన లోకశ్రేయస్సు కోసమే యజ్ఞం చేస్తే దేవతలకి త్రిమూర్తులకు ఆనందం కలుగుతుంది, దాంతో వర్షాలు సక్రమంగా కురుస్తాయి. ప్రస్తుతం ఇంద్రుడి పాత్ర కూడా ఈయనే నిర్వహిస్తున్నాడు పైగా, అందువల్ల తనకు కూడా శ్రేయస్సు గనక యజ్ఞదీక్షలో ఉన్నాడు. అక్కడికి వెడితే ఏమైనా ఇస్తాడని తెలుసు గనక ఈయన ప్రయాణం చేసి వేగంగా మహావేగంగా దారిలో నర్మదా నది కనపడిందిట. నర్మదా నదిని జ్యోతుల్లో జ్యోతులకి చెంగు దూకేశాడంతే, మరి పడవెక్కి దిగలేదు. శర్మద యమదండ క్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరిన్ చిత్రోవం వటుడు. నర్మదా నది ఎంత గొప్పదో ఇందులో వర్ణించారు. ఇప్పటికి కూడా మీకు ఓంకార క్షేత్రం దగ్గర నర్మద బాగా కనపడుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఓంకారం చాలా గొప్పది, అక్కడ మాత్రం ఇక నర్మదా నదిని చూడవలసింది. ఆ నర్మద శర్మద అంటే సుఖముని శాంతినిస్తుంది, శర్మ అంటే శాంతి. ఆ నదిలో స్నానం చేసిన వాడికి శాంతి కలుగుతుంది కనుక దాన్ని శర్మద అన్నారు. యమదండక్షత వర్మద, యముడు మహాపాపాత్ముల్ని యమదండంతో చితక్ కొడతాడు, ఆ దెబ్బలు తగలకుండా కవచంలా కాపాడుతుంది అది, అనగా అందులో స్నానం చేసిన వాడికి పాపాలు పోతాయి, పాపాలు పోతే యమదండాలకి మనం గురి అవ్వక్కర్లేదు. ఈ లోకంలో ఎంత తీసుకువచ్చేవో కానీ ఒక స్త్రీ మనస్సు మాత్రం ఎవరికి అర్థం చేసుకోలేమట. ఆవిడెవరికి లొంగదట, ఆవిడెవరు మోక్షకాంత, అంటే ముక్తి లభించదు అంత తేలిగ్గా ఎవరికి. కానీ అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద, మోక్ష స్త్రీ మనస్సుని కూడా గ్రహింపచేసే నది నర్మద. అనగా నర్మదలో స్నానం చేస్తే మోక్షకాంత వరిస్తుంది, ఈ జన్మలోనే వాడు ముక్తి పొందుతాడు. అంబు నివారిత దుర్మద, అందులో ఉన్న నీళ్లలో స్నానం చేస్తే మన మదం అహంకారం తొలగిపోతుంది. అటువంటి నర్మదా నదిని తరించే అండంతో ఒక్క ఎగిరి దూకాడు అన్నమాట యువతల నుంచి అవతలకి, దూకి అవతలకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆచమనం చేసుకుని క్రమంగా కొంచెం ముందుకెళ్ళగానే ఒక చొకట ఆ నదీ తీరంలో మహాయాగశాల, యాగశాల అంటే కాస్త ఒక వస్తా కాదు, ఒకేసారి 1000 మంది ఋత్విక్కులు కూర్చోవడానికి పనికొచ్చే యాగశాల. మరో పక్కన సదస్యశాల అంటే యాగం చూడడానికి బ్రాహ్మణోత్తములు ఋత్విక్కుల్ని పిలుస్తారు, వాళ్ళందరూ చూసి ఈ యాగం బాగుందని ఒప్పుకోవాలి, తప్పు వచ్చిందని వాళ్ళలో ఎవరైనా అంటే తప్పు దిద్దుకోవాలి వీళ్ళు. అలాంటి సదస్యులు 10,000 మంది ఒక పక్కన కూర్చుంటారు. యజమానశాల, ఋత్విక్శాల, ఆగ్నిధ్రశాల, ఇలా అనేక శాలలతో పాటు భోజనశాల, అంటే రోజు 300,000 మంది ఒక్క పంక్తులు కూర్చొని అనందనచ్చట, అంత శాల నిర్మించారు కుటీరాన్ని. ఇక వచ్చి పోయేవాళ్ళు భోజనాలు హాయిగా చేస్తూనే ఉంటారు, యజ్ఞం చూడడానికి కొందరు, భోజనానికి కొంతమంది ఎప్పుడు వస్తూనే ఉంటారు. అది సృష్టి రహస్యం, అది అందరూ ఒకే రకంగా ఉంటారా. మా చిన్నప్పుడు కూడా పురాణాలు చెబుతూ ఉంటే మేము ఎందుకు వెళ్ళేవాళ్ళం తెలుసా, అయ్యాక మంచి భోజనం పెట్టేవారు, పులిహార కోసం వెళ్ళేవాళ్ళం, ఈ వంతతో అయినా పురాణం అని బాగుపడ్డాం అందుకు చెబుతున్నాను. అందుకే మీరు చాలా మంచివాడు, అమెరికాలో కూడా అలాగే భోజనాలు పెడుతున్నారు, దీనివల్ల ఇల్లు అవ్వాలంటే కనీసం ఈ వంకతో అయినా ఒక పోటీనో వస్తే. ఒకసారి పద్మాకర్ గారు ఉపన్యాసం ఉన్నాక జీవితంలో మానేసాడంటే ఇంక వాడు అంత దరిద్రుడు లేడని అర్థం అనమాట. నేను అల్లి ఇది మాట, మా గురువులు చెప్పారు. అందువల్ల సహజంగా ఈ పురాణం ఈ వంకతో అయినా వింటారు కదా, అప్పుడు బాగుపడతారు అన్నమాట. మీరు చూడండి ఎక్కడన్నా ఈ రుచి అలవాటు పడాలి, దానికి ఏదో ఒక దోహదం ఉండాలి. అందుకని యజ్ఞం చూడడానికి వచ్చిన వాడికి పుణ్యం వస్తుంది కనుక యజ్ఞం చూడాలంటే భోజనాదులు కూడా ఉండాలి కనుక భోజనశాలలు కూడా ఏర్పాటు చేశారు. భోజనం చేసిన వాడిని ఉట్టే పంపేవారు కదట, పూర్వం వచ్చిన వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చేవారు అనమాట. మీరు నన్ను చూశారో లేదో, వచ్చిన వాళ్ళకి ఆవిడ చొక్కాలు ఇచ్చారు పెద్ద ఆవిడ. ఇది పూర్వకాలంలో అలా చేసేవారు. ఇప్పుడు మీరు అందరూ అలా పెట్టుకోకండి, గురువుగారు ఒకరికి ఇస్తే చాలు, మిగతాడికి అక్కర్లేదు, వాళ్ళందరూ సంతోషిస్తారు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే అన్ని నియమములతో లోకాన్ని అలా ఆకర్షించారు యజ్ఞాల ద్వారా. మొత్తం మీద ధర్మకార్యం మీద ఆసక్తి కలగాలి, కలిగితే ఇంకోటి జీవితంలో ఉత్తముడవుతాడు, దేవకార్యాసక్తి వల్ల విముక్తి పొందుతాడు. ఇప్పుడు ఆయన యజ్ఞశాల దగ్గరికి వెళ్ళాడు. ఏమి యజ్ఞశాల అండది? సూర్యభగవానుడు ఆకాశ మార్గంలో 7 గుర్రములు పూంచిన రథం మీద వెళుతున్నట్ట. ఎంతో హఠాత్తుగా సూర్యుడి రథం ఆగిపోయింది. అనూరుల రథసారథి ఎందుకు రథం ఆగింది అన్నాడు సూర్యుడు. ఏం చెప్పమంటారండి, గుర్రాలకి కళ్ళు కనపట్టలేదండి, అందువల్ల అవి కదలడం లేదండి అన్నట్ట. మన గుర్రములకు కళ్ళు కనపట్టలేదా, ఆకాశంలో తిరిగే గుర్రాలకు కళ్ళు కనపడకపోవడం ఏమిటన్నాడు మళ్ళీ సూర్యుడు. ఏం చెప్పమంటామంటే పొగ అడ్డం వచ్చింది వాటి కళ్ళకన్నట్ట. గుర్రముల కళ్ళని కూడా కప్పేంత పొగ ఆకాశం వరకు ఎలా వచ్చింది అన్నాడు ఆయన. భూలోకంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞగుండం నుంచి వచ్చిన పొగ ఇక్కడ దాకా వచ్చింది ఏకంగాను, అదిగో ఆ పొగతో మన గుర్రాలకి కళ్ళు కనిపించక సరిగ్గా ప్రయాణం చేయలేకపోతున్నాయి అన్నట్టు. అంటే బలిచక్రవర్తి ఎంత యజ్ఞం చేశాడో ఆలోచించండి. వీరు చండస్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పల్ నిశాటంబు వేదండాస్యధ్వజినీ కవాటము మహోద్యద్ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటము బలిమకాంతర్వేదిక వాటము వద్దండాహూతమునీంద్ర బిభ్యదమృతాంధస్యద్ధకూటంబు. వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను చూశాడు. అది ఎలా ఉందట, బహుధా జల్పన్ నిచాటంబు. అక్కడికి చాలామంది రాక్షసులు వచ్చారు. ఎంచేతంటే బలిచక్రవర్తి రాక్షసరాజు కనుక రాక్షసులే ముందు అక్కడ కూర్చుంటారు. ఈ రాక్షసులకి నిశ్శబ్దంగా ఉండడం చేత కాదు, మీరు చూశారో లేదో రాక్షసులు ఎక్కడుంటే అక్కడ గొడుక్కుంటూ ఉంటారు వాళ్ళలో అనమాట. సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారంటే వీళ్ళందరూ రాక్షసులని పేరు. అందుకే బహుధా జల్పం నిశాటంబు, రకరకాలుగా గొడుక్కుంటున్న మాట్లాడుకుంటున్న రాక్షసులతో కూడిన ప్రాంతం అది. రాక్షసులు ఒక రకమైన మాట కాదు మళ్ళీ, అసలు ఎందుకు చెప్పండి, వాడు యజ్ఞం చూడడానికి వచ్చారు, వచ్చిన వాళ్ళు తినగా ఉండక ఇదిగో ఈ చీర ఎంత కొన్నావు అని ఆడవాళ్ళు, నువ్వు వేసుకున్న బట్టలు ఎవరు ఇచ్చారు, కొనుక్కున్నావా, బలి చక్రవర్తి గారు పెట్టారని ఒకడు, యజ్ఞంలోట ఎంతసేపు తాజా కూరగాయలును పళ్ళు పాయసం బూరీలే తప్ప మాంసం ముక్కలే పెట్టట్లా, మరి మాంసం తింటే ఎంత రుచో అనేవాడు ఒకడు. ఈ విధంగా నానా రకాల గందరగోళాలతో రాక్షసుల కబుర్లతో ఉంది ఆ ఆటం. అందుకని బహుదా జల్పత్ నిశాటంబు ఉద్దండాహూత మునీంద్ర బిభ్యద మృతాంధ సిద్ధ కూటంబు. మహామంత్రములకి ఆనందం పొంది అక్కడికి వచ్చినటువంటి దేవతలు పక్కన కూర్చున్నారు. దేవతల్ని ఓం ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు కూర్చోవలసిందే. ఇప్పుడు మనం ఇంద్రాయ స్వాహ అన్న ఇంద్రుడు కనపడ్డ ఎదురుగుండా, కానీ ఆనాటి తపశ్శక్తి ఎటువంటిదంటే ఒక్కసారి యమాయ స్వాహ అంటే యముడు వచ్చి కూర్చునేవాడు అక్కడ కనపడేవాడు. అలాగ మంత్రముల చేత ఆవాహన చెయ్యబడిన దేవతలంతా కూర్చున్నారు ఓ పక్కన. ఇక ఒక పక్కన గుర్రాలు, మరో పక్కన ఏనుగులతోటి పరివారాలతోటి కలకళ్ళాడిపోతోంది. ఇందాక చెప్పానే మహోద్యోమ సంచన్న మార్తండస్యందర కోటము. ఈ యజ్ఞవాటిక నుంచి పైకి లేచిపోతున్న పొగచేత కప్పబడిన కళ్ళతో ఉన్న గుర్రములు కదలలేక ఆకాశ మార్గంలో ఉండిపోయాయి. సూర్యుడు గుర్రాలు అంత పొగ పైకి లేస్తున్నది. అటువంటి బలి యొక్క యజ్ఞవాటికని చూశాడు వామనుడు. వెళ్ళి వెంటనే ఏం చేశాడు, ఒక చోటకు వెళ్ళాడు. వాళ్ళు ఘన చెప్తున్నారు, ఘనపాఠీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఘన చెప్పాడు. జట చెప్పే వాళ్ళతో కొందర్రతో జట చెప్పును వాళ్ళతో జట కలిపాడు. కొందరు ఉపనిషత్తులు చదువుతుంటే ఈయన కూడా ఉపనిషత్తులు చదివాడు. పురాణాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కాసే పురాణాలు గొంతు విప్పాడు. ఇలా ఎవరు ఏం చేస్తే వాళ్ళందరితో సందడిగా తిరిగేసేట. ఒక్కొక్కడి ఇంటికి వస్తే వలే సందడండి బాబు, ఒకడు వచ్చేటట్టు వాడు వచ్చినట్టు కూడా తిరిగి మోలు కూర్చుని తెలిసిపోతాడు. కానీ కొందరు అలా కాకుండా అందరితో మంచి కలిపిడిగా ఉంటారు. ఈయన ఇక ఉత్సాహంగా ఎవరెవరు కనపడితే వాళ్ళందరితోటి హాయిగా కౌరులు చెబుతూనే ఉన్నాడు. ప్రవర చెబుతాడు కొంతమందితో, అందరూ ఆశ్చర్యపోతున్నారట, ఎవరండి ఈయన, భలే సందడిగా ఉన్నాడు, కుర్రాడు చూస్తే చాలా చిన్నవాడు, ఇప్పుడే ఉపనయనం చేసుకున్నవాడు, కానీ ఎన్ని విద్యలు వచ్చాయి అప్పుడే, ఇంత చిన్న వయసు ఇంత విద్య ఎలా వచ్చింది, ఆ ముఖంలో ఏదో తెలియని ఒక అపూర్వ కాంతి కనపడుతున్నది, అహో ఈ మహానుభావుడు ఎవరివాడో, మనకెవరికైనా తెలుసున్న వాళ్ళు ఉంటే చెప్పండి, ఏమయ్యా మీకు ఏమైనా తెలుసా మీకు తెలుసా అని అడుగుతున్నారు వాళ్ళలో వాళ్ళు. ఈతడు సామాన్యుడు కాదు, శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వహ్రియో దంభాకారత వచ్చకాక ధరణిల్ ధాత్రీ సురుండెవ్వడు ఈ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంతు విస్మయభ్రాంతులై సంభాషించిది బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగను. అక్కడ ఉన్నటువంటి సదస్సులు పండితులు వారిలో వారు పైకెట్టే బాగుండదుగా, ఎవరో ఎవరో చెప్పండి అంటే బాగుండదు కనుక మన ఇంటికి పురాణం వినడానికి ఎవరో వచ్చారు, ఈవిడెవరండి అసలు మనం పిలిచామా అని మనం అడగకూడదు. తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా సరే అది సభ్యత కాదట. అందుకని పక్కకి వెళ్ళి ఆవిడ ఎవరై ఉంటారు, మీ చుట్టమా మీ చుట్టమా అని అడగాలట. అందుకని పండితులు చదువుకున్న వాళ్ళు కనుక జ్ఞానులు కనుక ఈ బ్రహ్మచారి ఎవరు ఏమిటని ముఖం మీద అడగకుండా వాళ్ళల్లో వాళ్ళు రహస్యంగా ఈ వచ్చినవాడు ఎవరు, మహాకాంతితో ఉన్నాడు, శరీరము ముచ్చటగా ఉంది, మాట ఇంకా ముచ్చటగా ఉంది, ఇంకా జుట్టు అంటే బ్రహ్మచారి ఆనాడు పంచశకలతో లేడు, గుర్తుపెట్టుకోండి. ఉపనయనాల్లో కూడా రకరకాల ఆచారాలు ఉన్నాయి, ఆయనకి మంచి జడలు ఉన్నాయట, అందుకే ఆ జుట్టు చూస్తే ముచ్చటగా ఉందన్నారు. భాగవతంలో ఆయనకు జుట్టు ఉందనే చెప్పారు, గుర్తుపెట్టుకోండి. బాగా జుట్టు పెంచుకుని వచ్చాడు జటాజుటాలు. అందువల్ల అటువంటి జుట్టుతో, అందుకే నేను చెప్పే సంప్రదాయం ఉంటాను, మీరు కంగారు పడి మధ్యలో మాట్లాడకండి. సంప్రదాయంలో పంచశకలు పెట్టుకునే సంప్రదాయం కొన్ని గోత్రాలకు ఉంటుంది, కొన్ని గోత్రాలకి జటాజుటాలు ధరించే సంప్రదాయం ఉంటుంది. అందుకని ఆయన బాగా జుట్టుతోటి ఉండి వేసుకోవాలి. మాకు శ్రీవత్స గోత్రం వాళ్ళందరికీ ఏమో పంచశకలు పెట్టుకోకూడదు, బాగా జుట్టాల విరబోసుకుని దానితోటే చెయ్యాలని శాస్త్రం అనమాట. సరే తర్వాత తర్వాత కాలప్రభావంలో పురోహితుడు మారిస్తే అది వేరే విషయం. అప్పుడు కూడా మన పురోహితుడిని ధిక్కరించకూడదట. ఏం చేద్దంటే బ్రహ్మగారు బ్రహ్మగారి అని ఏం చెబితే అది వినాలి. ఇవన్నీ నియమాలు. ఇప్పుడు ఇతను బాగా జడతో ఉన్నాడనమాట. మీకు వీలుంటే ఇంటికి వెళ్ళాక ఈసారి భాగవతంలో చదువుకోండి ఆయన జడలు ఎంత బాగున్నాయో చెప్పారనమాట. సరే ఇప్పుడు మొత్తం మీద ఆయన్ని ఎవరో ఏమిటో తెలుసుకోవాలి కదా. ఈ బ్రహ్మచారి బాగున్నాడు, రూపం బాగుంది, జుట్టు బాగుంది, వాక్కు బాగుంది, దంతాలు తలతలలాడిపోతున్నాయి, ఇతడు శివుడా విష్ణుమూర్తియా లేక బ్రహ్మదేవుడా, చండాంసుడో లేకపోతే సూర్యభగవానుడా, వన్నీయో అగ్నిహోత్రుడా, ఎవడో ఒక మహానుభావుడు మారు వేషంలో వచ్చాడు కానీ మానవుడికి ఈ రూపం ఉంటుందా అని వాళ్ళు కనిపెట్టారు. శంభుండో హరియో అనడంతో శివుడో విష్ణువు అని అర్థమైంది. ఇంకెవరైనా ఎవరై ఉంటారా అనుకున్నారట. అయినా ఎవరు బయటపడ్డల్లా, బాబు నువ్వెవరు, మీ నాన్నగారు ఎవరు, మీ గోత్రం ఏమిటని ఎవరిని అడగటం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు అడగడంలా, కశ్యపుడు కొడుకు కనుక కశ్యప గోత్రమే వాళ్ళది. అయినా ఏమీ కిక్కురుమంటలేదు ఎవరో దగ్గరికి వెళ్ళి. ఇంతలో ఈ బ్రహ్మచారి గారు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. యజ్ఞ దీక్షలో ఉన్నవాళ్ళు ఎవరైనా పండితులు వస్తే తక్షణం యజ్ఞం ఆపి వాళ్ళని పూజించి అప్పుడు మళ్ళీ యజ్ఞం కొనసాగించాలి గుర్తుపెట్టుకోండి. మేము పూజలో ఉన్నవాడు ఐదు నిమిషాలు కూర్చోండి అనకూడదట, ఆ వచ్చినవాడు బ్రహ్మచారి అది గుర్తుపెట్టుకోండి. మహానుభావుడు వేద పండితుడు ఒక జ్ఞాని వస్తే ముందు ఆయన్ని పూజించకుండా యజ్ఞం చేయకూడదు కనుక టక్కన లేచాడు. ఈయన దగ్గరికి వెళ్ళాట. స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు హాసమాస్త్ర విధ్వస్త నిలింపభర్తకు నుదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకు స్వస్తి అన్నాడు. వెళ్ళగానే అందించాడు ఆయన్ని. స్వస్తి అంటే ఒకటి శుభం కలుగుగాక. స్వస్తి ఎప్పుడు చెబుతాం అసలు? ఆఖరి అయిపోయాక, పురాణం అయిపోయాక స్వస్తి అంటాం. స్వస్తి అంటే శుభం అని ఒక అర్థం, ఈ పని అయిపోయిందిరా అని అర్థం. ఆ వచ్చినవాడు వామనుడు గనక అవతల వాడిని దీవించాలి, మంగళ శబ్దమే పలకాలి, కానీ నీకు మంగళం పాడుతున్నాను అని చెప్పాడు అని వాడు చెప్పకుండానే నీకు స్వస్తి. ఎటువంటి వాడికి స్వస్తి? జగత్త్రయీ భువన శాసనకర్తకు మూడు లోకాలు స్వర్గ మత్య పాతాళ లోకములనే మూడు లోకాలను పరిపాలించే మహానుభావుడికి నీకు శుభం కలుగ్గాక. కేవలం చిరునవ్వుతో ఇంద్రుణ్ణి జయించావు నువ్వు. ఇంద్రుడితో యుద్ధం చేయలేదని చెప్పారు కదా మీకు. ఈయన రావడంతో ఇంద్రుడు పారిపోయాడు కాబట్టి ఈయన ఇంద్రుడిని ఎలా జయించాడు? హాసమాత్ర విధ్వస్త నిలింపవర్తకు చిరునవ్వుతో ఇంద్రుడిని జయించాడు. అంత తేలికగా ఇంద్రుడిని జయించిన నీకు శుభం కలుగ్గాక. దేవతలు వాళ్ళు పెళ్లి చేసుకుని భార్యలకు మెడలో మంగళసూత్రం కట్టారట. అందుకే నిర్జరి అంటే దేవతా స్త్రీల యొక్క గళ మెడలో న్యస్త ఉంచబడిన సువర్ణ సూత్ర పరిహర్తకు అనగా మంగళసూత్రాన్ని ఎత్తుకుపోతాడు. మంగళసూత్రాన్ని ఎత్తుకుపోతాడు అంటే దొంగాడని కాదు అక్కడ అర్థం. ఆడవాళ్ళ మంగళసూత్రం ఎప్పుడు తెస్తారు? భర్త లేకపోతే. దేవతల్ని కూడా చంపగలిగేంత వీరుడివే అని చెప్పాడు అని వాళ్ళు చెప్పకుండానే. దేవతా స్త్రీల మెడలో ఉన్న మంగళసూత్రమును తెంపగలిగే శక్తి కలిగిన వాడా. ఉదార పదం వ్యవహర్తకు ఎప్పుడు ఔదార్యముతో నీ సంపదలని దానమే చేస్తావు అటువంటి వాడివి నీవు. దానవ రాక్షసులందరికీ మొత్తం అందరికీ ప్రభువువి అటువంటి నీకు శుభం కలుగుగాక. మునులు మెచ్చుకునే విధానంతో మహాపండితుల చేత వేదోక్త విధానంతో యజ్ఞం చేయిస్తున్న నీకు శుభం కలుగుగాక అనగానే అసలు ఆ పలుకులకి ఆ దేవరకే పుట్టలో పడిపోయాడు ఆయన. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా మాట్లాడితే బాగుందనిపిస్తుంది, కొంతమంది ఉపన్యాసం మొదలెడితే వీడు ఎప్పుడు మానేస్తాడో పోదామా అనిపిస్తుంది. ఈ వామనుడి వాక్కులకి పులకించిపోయి సంతోషపడిపోయి వెంటనే నీళ్లు పట్టుకురండి అన్నాడు. పక్కన బొట్లు పట్టుకొచ్చారు. ఆ నీళ్లతో ఆయన కాళ్ళు కడిగాడు. ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. మధుపక్క ఇచ్చాడు, ఆసనమిచ్చాడు, కూర్చోబెట్టాడు. అప్పుడు ఆ తనత వినయంగా దగ్గరకు వచ్చి, వడుగా ఎవరివాడవెవడవు సంవాస స్థలం బెయ్యది ఇయ్యడకు నీవరుదెల్చుటం సఫలమయ్య వంశమును జన్మమును. ఓ వడుగా, నువ్వెవరి వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, నివాస స్థానం ఎక్కడ, ఏ దేశం నుంచి వచ్చావు, అవన్నీ ఓ పక్కన పెట్టు. నువ్వు ఈ యజ్ఞవాటికలోకి అడుగు పెట్టడం వల్ల నా వంశము నా జన్మ తరించాయి. ఎందుకో నిన్ను చూస్తే శరీరం గౌరుపాటుకు గురవుతోంది. నీవు రావడంతో నా జన్మ ధన్యమైంది, నా వంశం ధన్యమయ్యింది. అంతెందుకు ఈ యజ్ఞవాటిక ఇవాళ నిజమైన యజ్ఞవాటిక అయ్యింది. సుహృతంబులయ్య శిఖులు కడుధన్యాత్ముడనయ్యే ఈ మఖము యోగ్యం బయ్యే ఇక్కాలము. నాయన నేను ధన్యాత్ముడయ్యాను, అగ్నిహోత్రంలో నిజంగా ఇప్పుడు వెయ్యబడింది నెయ్య, ఆహుతులు వెయ్యబడ్డాయి, ఈ యజ్ఞం యోగ్య యజ్ఞం అయ్యింది. నా కోరికలు కడతీరం నా కోరికలన్నీ తీరిపోయి కడ తీరిందనే మాట వాడాడు చూసారు ఆయన. ఇక నా కోరికలన్నీ నశించాయి, నా జన్మ కడ తీరింది అని అర్థం అనమాట. అంతమైపోయింది ఈ దెబ్బతో, ఈ జన్మ, ఈ రాక్షస జన్మ తొలగిపోతుందని అంతరార్థం. తెలియకుండానే నోటి నుంచి, ఇక్కడ నుంచి నేను ఈ జన్మ నుంచి ఈ రాజ్యం నుంచి విముక్తి పొందుతున్నాను అన్నాడు అనమాట. కడ తీరుట అనే మాట తెలియకుండానే పరమాత్ముడు అతని చేత పలికించాడు. కళ్యాణమి కాలము, ఈ కాలం కళ్యాణకాలం, శుభప్రద కాలం. భగవంతుడు ఆదినారాయణుడు యజ్ఞస్వరూపుడు వచ్చాడుగా, యజ్ఞో వై విష్ణు అని శాస్త్రం. యజ్ఞమే విష్ణువు. ఆయన వస్తే ఇక అది కళ్యాణకాలం కాక ఏ కాలం అవుతుంది మరి అని పలికి, కోరుకో, ఏం కావాలో నీకు, ఏనుగులు కావాలా, రాజ్యం కావాలా, ఏం కోరుకుంటే ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఎంత గొప్పగా అన్నావయ్యా, అసలు మీ వంశమే అంత మంచిది, తల్లిదండ్రుల్ని బట్టి పిల్లలు అంటారు శాస్త్రంలో, అసలు మీ వంశంలో ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, నీ కులానికి వంశానికి తగిన మాటలు మాట్లాడారు. మీ ముత్తాత కశ్యప ప్రజాపతి, ఆయన భార్య దితి పరమపతివ్రత, ఆ దితికి కశ్యపుడికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టారు. అందులో హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంతో శ్రీ మహావిష్ణువు సంహరించాడు. ఇది తెలుసుకున్న మీ మూడవ తాత హిరణ్యకశిపుడు అగ్రహోదగ్రుడైపోయి విష్ణువుని చంపుతానంటూ వైకుంఠం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. తీరా వైకుంఠానికి వెడితే ఇతన్ని జయించడం కష్టం, ఇప్పుడు వాడికి వరాలు ఉన్నాయని అంతటి విష్ణుమూర్తి కూడా అతనికి కనపడక అదృశ్య రూపంతో సూక్ష్మ రూపంతో అతని ముక్కులో నుంచి గాలిగుండా హృదయంలో ప్రవేశించాడు. అంతటి వీరుడు మీ హిరణ్యకశిపుడు అంటే, అతని గుణాలు అంతా ఇంత కాదు. ఇంకా హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు. ఆ ప్రహ్లాద కుమారుడు నిరంతర హరిస్మరణ చేసి తండ్రికి మోక్షం ఇప్పించాడు. తాను కూడా శాశ్వతంగా హరినామస్మరణ చేసుకుంటూ పాతాళ లోకంలో ఉంటున్నాడు. శ్రీ మహావిష్ణువు పిలిస్తే పలుకుతాడు, అతని గుణాలు చాలా గొప్పవి, అతన్ని పక్కన పెట్టు. మీ నాన్న సామాన్యుడా, ప్రహ్లాదుడికి ఉన్న నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు మీ నాన్న, అతని పేరు విరోచనుడు. రోచనము అంటే కాంతి, విశేషమైన కాంతి కలిగిన వాడు గనక ఎర్రగా బంగారంలా మెరిసిపోతూ ఉండేవాడు గనక మీ తండ్రిని విరోచనుడు అన్నారు. మీ నాన్న బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి మెప్పిస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు ఎవరి చేతిలోనూ చావు లేకుండా వరం ఇయ్య అన్నట్ట. ఎవరి చేతిలో చావు ఉండదు, నీకు స్వచ్ఛంద మరణం ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మ. అంటే అతనంతటా అతను కోరుకుంటేనే చావు వస్తుంది అనమాట. నేను చావాలి అని మీ నాన్న అనుకుంటేనే అతనికి మరణం వస్తుంది, ఎవరు అతన్ని చంపలేరు ఆ వరాన్ని బ్రహ్మ ఇచ్చాడు. మీ తండ్రి ఆ వరాలతో విజృంభించి దేవతల్ని జయించాడు. మహాదాత, మీ తండ్రికి బ్రాహ్మడు కనపడితే చాలు, అడ్డంగా సాష్టాంగ పడిపోయి ఏమైనా అడిగితే ఇచ్చేసే లక్షణం ఉండేది. దేవతలంతా మీ తండ్రి చేతిలో ఓడిపోయి ఇతన్ని యుద్ధంలో చంపలేము, ఎందుకంటే స్వచ్ఛంద మరణం ఉంది, ఇతను ఎలా చంపాలా అని ఆలోచించి వెంటనే ఇంద్రుడు దేవతలు బ్రాహ్మణ వేషం ధరించారు. మీ నాన్నకి బ్రాహ్మణ వేషం అంటే నమ్మకం కనుక, భక్తి కనుక. ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేడ ఒగిగొండలుతు మీ తండ్రి ఇచ్చినాయువు ఏ తన్మాత్రుడవె నీవు ఈ లోకమునం. దేవతలంతా ఇంద్రుడితో కలిసి చచ్చిపోతున్నాం బావోయ్ అంటూ నీరసంతో ఉన్న బ్రాహ్మణుల వేషంలో వచ్చి విరోచన రక్షించు రక్షించన్నారు, దానం ఇమ్మన్నారు. అప్పుడు మీ తండ్రి జారిపడిపోయి, బ్రాహ్మణోత్తములారా నన్ను రక్షించమంటున్నారు, దానం అడుగుతున్నారు, మీరు అడిగితే ఏదైనా ఇస్తాను, నా ప్రాణమైనా ఇస్తానన్నాడు. అప్పుడు వాడు, మాకు కావలసింది అదే, నువ్వు వెంటనే చచ్చిపో అన్నారు. అప్పుడు మీ తండ్రి ముక్కు చెవులు అన్ని గట్టిగా మూసుకుని ప్రాణవాయువుని స్తంభించి బ్రాహ్మణుడు అడిగాడని ప్రాణం ఇచ్చేశాడు. ఆ రకంగా ఆత్మాహుతి చేసుకుని శరీరం విడిచిపెట్టిన పరమ దాత మీ తండ్రి. ఎంత గొప్పవాడు ఆలోచించండి, మీరు ప్రహ్లాదుడి కొడుకు బలిచక్రవర్తి తండ్రి అంటే అంత గొప్పవాడు అనమాట. మీ తండ్రి ఆయువు ఇచ్చాడు దేవతలకి, ఈ లోకంలో ఎవరైనా ఇస్తారా, గట్టిగా $100 అడిగితే మళ్ళీ 2 రోజులు వాడు ఎంత స్కాలనైనా కనపడం మనం. మనమంటే నేను మీలాంటి జ్ఞానం గురించి చెప్పలే, సహజంగా లోకంలో అది వాడు ఆయువు ఇచ్చాడు. ఏ తన్ మాత్రుడవే నీవు ఈ లోకం, నువ్వు కూడా సామాన్యుడివా. ఏలితివి మూడు జగముల సోలితివింద్రాది గొప్ప సురల. మూడు లోకాలు ఏలేవు, ఇంద్రాది దేవతల్ని జయించావు, అక్కడతో ఆగలేదు. పిశాచ రాక్షసుల రక్షింపం సోలితివి, పిశాచాల్ని రాక్షసుల్ని రక్షించడానికి యుద్ధరంగంలో చావు దెబ్బలు తిన్నావు, మీ రాక్షస జాతిని ఉద్ధరించావు. మీ తండ్రిని మించిన వాడివే కానీ తండ్రికి ఏమాత్రం తీసిపోవు, మహాత్ముడివని విన్నాను. నువ్వు నన్ను ఏమన్నావు, ఏం కావాలో కోరుకోమన్నావు. ఏం కావాలో కోరు బ్రహ్మచారి వడుగు అంటే వటుహు అనే సంస్కృత శబ్దం తెలుగులో వడుగు అయింది, అంతకంటే లేదు. వటుహు అంటే బ్రహ్మచర్య దీక్షతో ఉండేవాడు. నాకేం పెద్ద కోరికలు ఉండవు. ఇక నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అడిగేవే వడుగా ఎవరి వాడమని ఏం చెప్పమంటావు. నేను ఎవరినో నాకే తెలియదు అని అడిగాను. అది నేర్తు నిధి నేర్తు నన ఏట్ల నేర్తును నేర్పులన్నీయు నేన నేర్తు. నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగావే, అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నానని ఏం చెబుతాను, అన్ని విద్యలు నేర్చుకున్నాను, నేర్పులన్నీ నేనే నేర్చుకున్నాను. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఉండనోపుదేను. నువ్వు ఎక్కడున్నావు అని అడిగావే, నేను అక్కడున్నాను ఇక్కడున్నానని ఏం చెబుతాను, ఒక చోటను ఉండను అంతటా ఉంటాను. అంటే చెప్పకుండా నేను చెప్పాడు, నేను సర్వాంతర్యామిని. అసలు విష్ణు అంటేనే వ్యాపక శీలత్వాత్ విష్ణు అని పేరు. అంతటా ఉంటాను నేను, అన్నీ నేర్చుకున్నవాడిని. నాకు బంధువులు విరోధులు అంటూ ఉండరు, అంతా నా వాళ్లే. నా వాళ్ళు అనుకున్న వాళ్ళంతా నా వాళ్లే. నా దగ్గర సిరి ఉండేది పూర్వం లక్ష్మి, ఇప్పుడు ఆవిడ నీలాంటి మహాత్ముల దగ్గర గడిపోయింది. అంటే లక్ష్మీదేవి ఇప్పుడు నీ యజ్ఞాలకు మెచ్చుకుని నీ దగ్గర చేరిందిరా అని చెప్పాడు అనమాట. సిరియు తొల్లి కలదు, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, సుజనులను చేరుతూ ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టు. నాకు ఎక్కువ అక్కర్లా, మూడడుగులు దానమిస్తే చాలు. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగులు ఒంటరివాణ్ణి నేను. ఒంటరివాణ్ణి అంటే అర్థం తెలిసిందా, ఏకో నారాయణ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేను ఒక్కడే పరబ్రహ్మని, రెండో బ్రహ్మ లేదు. ఒకటి రెండు అడుగులు, ఒకటి ప్లస్ రెండు మూడు అడుగులు అనమాట. దానం ఇస్తే చాలు, అంతకుమించి నేను ఎక్కువ కోరుకోను. నువ్వు మూడు అడుగులు ఇచ్చావనుకో, బ్రహ్మకు ఒకటి ముట్టేదా, బ్రహ్మగారి పిలకదాకా వెళ్ళిపోగలవు. నాకు మూడు అడుగులు ఇస్తే అదే సంతృప్తి అని చెప్పడానికి అంతరార్థం ఏమన్నాడు, బ్రహ్మకు ఒకటి ముట్టేదా. బ్రహ్మ పిలక పట్టుకుంటానంటే వారి ఇచ్చాడా, నువ్వు మూడు అడుగులు ఇచ్చావంటే అక్కడదాకా ఆక్రమించగలను రా అని చెప్పాడు అనమాట. బ్రహ్మ పర్యంత వరకు వ్యాపించగలను చాలు అన్నాడు. చెప్పకుండా చెప్పేశాడు నేను, ఆ మాత్రం చాలు. నేను అడిగిన మూడు అడుగులు ఇచ్చేవనుకో బ్రహ్మాండం అది నాకు. అనగాని నేను పక్కపక్కనవి, నువ్వు చిన్నపిల్లాడివి అందుకే పెద్దవాళ్లతో రావాలి, అడుక్కోవడం కూడా చేత కాదు పాపం, అమాయకుడివి ఈయన అమాయకుడి, నీకు మాయ తెలియదు విష్ణు మాయ స్వరూపుణ్ణి. నేనా ఇంత సామ్రాజ్యం కలిగిన వాణ్ణి, అటువంటిది నా దగ్గరకు వచ్చి పసిబాలుడివి మూడు అడుగులు అడుగుతావా. వసుధాఖండము వేడితో గజముల వాంఛించి వీక్షించితో. ఈ భూమండలంలో ఒక మొత్తం ఖండం అడుగు ఇచ్చేస్తాను. అమెరికా ఖండం కావాలా, ఉత్తర అమెరికా ఖండం కావాలా, దక్షిణ అమెరికా ఖండం కావాలా ఇచ్చేస్తాను, లేదా ఏనుగులు కావాలా ఇచ్చేస్తాను. బ్రహ్మచారి కనుక భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి యువతులం వీక్షించి కాంక్షించితో, అందగత్తులు ఎవరినైనా కావాలని కోరుకో, పెళ్లి చూపులు కూడా అక్కర్లేకుండా వాళ్ళని నీకు అడ్డగట్టేస్తాను, లేదా గుర్రాలు కావాలా అవి ఇస్తాను, కాదు అగ్రహారాలు భూములు అడుగుతావా అవి ఇస్తాను. ఇవి పైన ఇంత లిస్టు చెప్పాను, ఇవి కాకుండా ఇంకేమైనా నీ మనస్సులో ఉన్నాయేమో అవి కూడా కోరుకోన్నాడు అంతే. ఎందుకంటే ఒక్కొక్కసారి మేము అది కావాలి ఇది కావాలని అడగడం కంటే నీ మనస్సులో ఏముందో నువ్వే చెప్పేయచ్చు, మొత్తం మీద నీకు కావలసింది కోరుకో. అంతేగాని అసురేంద్రుండు పదత్రయం బడుగా ఈ అల్పంబులు ఈ నేర్చునే. ఇంతటి రాక్షసనాథుడు, ముల్లోకాల్ని పరిపాలించేటటువంటి బలి చక్రవర్తి, మూడుగులు ఇస్తాడా పసిబాలుండవు నీ నేర నీవడుగా, నీ భాగ్యంబులు ఈపాటిగా కసురేంద్రుండు పదత్రయంబుడుగా ఈ అల్పంబులు ఈ నేర్చుని అన్నాడే. చిన్నపిల్లాడివి అడగడం చేత కాదు, ఇంతేనా నీ అదృష్టం, ఇంత దూరం వచ్చి నా దగ్గరకు వచ్చి మూడుగులు అడగడం అంటే బాగుండదు అని చేత ఇంకేం కావాలో కోరుకో అన్నాడు. మహారాజుల దగ్గరకు వచ్చినప్పుడు ఇంత తక్కువగా అడగకూడదు, ఇప్పుడు మనిషిని బట్టి అడగాలి అన్నాడు. నిజానికి శాస్త్ర ప్రకారంగా నేను గొప్పవాడిని, నా దగ్గరకు వచ్చి తక్కువ అడుగుతున్నావు అని అనకూడదు. ఈయన చాలా గొప్పవాడే, అక్కడ కొంచెం దర్పం చూపించాడు అనమాట, అక్కడ పడ్డాడు ఎగ్గుబుట్లో. మనం ఎప్పుడు కూడా ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి, శ్రద్ధయా ధ్యేయం అంటే శ్రద్ధగా ఇయ్యి, అశ్రద్ధయా అధేయం. అశ్రద్ధతో ఎప్పుడు ఏమి ఒక ఇచ్చేటప్పుడు చాలా శ్రద్ధగా వినయంగా ఇవ్వాలి. హ్రియాదేయం, హ్రియ అంటే సిగ్గు, సిగ్గుపడుతూ ఇంతకంటే ఇవ్వలేకపోతున్నానండి, ఏది ఇంత ఇచ్చినా కూడా ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను క్షమించండి అనాలట. కానీ ఈయన కొంచెం రాజా అహంకారం చూపించాడు. కానీ జ్ఞాని కదా, మహాత్ముడు ఆయన. మీరు ఇక్కడ విష్ణువుని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన తలుచుకుంటే ఒక్క దెబ్బకి రాక్షసుల్ని సంహరించి రాజ్యం సంపాదించలేడా? ఇంత పోనీ హిరణ్యకశిపుని సంహరించిన వాడేగా, హిరణ్యాక్షుడిని సంహరించాడుగా, కానీ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు అలా ఎందుకు చేయలేకపోయాడు తెలిసిన? బలి పరమధర్మాత్ముడు. ఒక్క ఇక్కడ కొంచెం నేను రాజుననే అహంకారంతో ఒక్క చిన్న ముక్క అన్నాడు తప్ప ఇంకెక్కడ చూసినా బ్రాహ్మణ భక్తి, యజ్ఞాలు చేస్తున్నాడు, ఉపనిషత్తులు చదువుతున్నాడు, ఎప్పుడూ జీవితంలో గోవుల్ని హింసించలేదా పుణ్యాత్ముడు. అడిగితే ఎవ్వడికైనా అర్జునుకు లేదనకుండా దానమిస్తాడు. ఒక్క దేవతలతో అతనికి విరోధం వచ్చి దేవతల్ని జయించి రాజ్యం లాక్కున్నాడు తప్ప మిగతా అన్ని ధర్మ లక్షణాలే. ఏకపత్ని వ్రతుడు, మరి ఇన్ని శుభ లక్షణములు కలిగిన వాడిని ఏం చేయగలడండి ఆయన? భగవంతుడు మనలో ధర్మం ఉంటే, ఆ ధర్మం ఉన్నప్పుడు ఏమీ చేయలేక చివరికి అడుక్కోవడానికి రావాల్సి వచ్చింది. భగవంతుడు కూడా భిక్షుకుడు అయిపోయాడు. ధర్మం ముందు భగవంతుడు కూడా భిక్షాటన చేయవలసిందే, అది రహస్యం. పోనీ అలాగని రాజ్యం అతనికి వదిలేయచ్చు కదా అని మీరు అడగచ్చు. ఆయనకు ఒక నియమం ఉన్నది, 43,20,000 సంవత్సరాల కాలం ఇంద్ర పదవి ఇప్పుడున్న ఇంద్రుడికి ఇచ్చాడు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. పురంధరుడు అని పేరు కలిగిన వాడికి ఇంద్ర పదవి ఇచ్చాడు. పదవీ కాలం పూర్తవకుండా అసమ్మతి పెట్టి దింపే అధికారం వాడికి లేదు, అది గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళకి నెగ్గితే మనం మధ్యలో ఎవడన్నా అన్యాయంగా చేసి పార్టీ చీల్చేసి ఎమ్మెల్యేలను ఎంపీలను లాగేస్తే మనం మండిపోము? మనమైతే ఏమి చేయలేకపోవచ్చు. కానీ అక్కడ విష్ణువు ఆయన. ఆ ఇంద్ర పదవి అయ్యేదాకా ఇంకోడెవడైనా ఇంద్ర పదవిలోకి వెళ్ళి ఆక్రమిస్తే వాడిని జయించి మళ్ళీ ఇంద్రుడికి ఆ పదవి ఇవ్వవలసిందే. అందుకని ఎప్పటికప్పుడు అసురుల్ని సంహరిస్తాడు ఆయన. ఇప్పుడు బలిచక్రవర్తి బలాత్కారంగా పదవి పూర్తి కాకుండా ఇంద్రుడి పదవి లాక్కున్నాడు. పోని లాక్కున్నవాడు ధర్మాత్ముడు వచ్చింది దెప్పలో. ధర్మాత్ముడు అవడం వల్ల యుద్ధం చేసి చంపలేడు. అలాగని ఇంద్ర పదవి లాక్కోవడం అధర్మం గనక ఆ ఇంద్ర పదవిలో శాశ్వతంగా బలిని ఉండనివ్వకూడదు. అందుకని ఆయన ఏం చేయాలో తెలియక మధ్య మార్గంగా భిక్షుకుడు అయ్యాడనమాట, అది రహస్యం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు దాతవి చాలా గొప్పవాడివి, అంచేత నేను 3 అడుగుల కంటే ఎక్కువ అడగను, ఎంత గొప్పవాడివైనా ఆయన ఆయనంటే కాదయ్యా 3 అడుగులు ఏమిటి, ఇంతేనా మహారాజుని నేను రాక్షసరాజుని ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అంతా విని మళ్ళీ ఏమన్నట్టయినా, నువ్వు రాజువు కదా అనని నీ సమస్తం నేను అడుగుతానా? అడగను ఆయన. ఆశ చాలా ప్రమాదమైంది, గుర్తుపెట్టుకోండి అన్నింటిలోకి. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరికైనా వచ్చేటప్పుడు నాకు ఇది ఇవ్వండి అని అడగడు, అజ్ఞాని మాత్రమే అడుగుతాడు. ఆశాపాశము తాకడును నిడుపు లేదంత రాజేంద్ర వారాసి ప్రావృత మెదినీ వలయ సామ్రాజ్యంబు చేకూరియుంగాసింజందిరిగాక వైన్య గయ భూకాంతాదులున్ అర్థకామాశం పాయగనే చిరే మును నిజాశాంతంబులన్ చూచిరే. ఆశ ఓ పెద్ద తాడు, ఈ తాటికి అంతం లేదట, అలా సాగుతూనే ఉంటుంది. ఆచార్య తాడు దీనికి అంతం లేదు. సప్త సముద్రములతో కూడిన భూమండలం అంతా మనకి వచ్చినప్పటికీ ఇంకేదో కావాలనే కోరిక ఉంటూనే ఉంటుంది. ఏ మనిషి సంతృప్తి ఉండదు చూడండి. మీరు ఏమీ లేని రోజుల్లో సొంత ఇల్లు వస్తే ఒకటి చాలు అనుకుంటాడు, ఒక ఇల్లు వస్తే 2 ఇల్లు, 2 ఇల్లు వస్తే 3 ఇల్లు, 3 ఇల్లు వచ్చాక నార్త్ కెరోలినా, అదయ్యాక మొత్తం నార్త్ కెరోలినా నుంచి మొదలుపెట్టి అట్లాంటా వరకు, అదయ్యాక అట్లాంటారా ఇంకా కావాలని అంటాడు. ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఈ మొత్తం భూమండలం వచ్చేసింది అనుకోండి, అప్పుడు స్వర్గాన్ని, స్వర్గం అయిపోతే పాతాళాన్ని, ఆ తర్వాత ఇంకో పేతాళాన్ని. మొత్తం మీద ఈ మనిషికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు. సంతృప్తితో ఇక చాలు అనుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? మీరు ఆలోచించండి. ధనం విషయంలో ఏ వ్యక్తికి జ్ఞానం ఉన్నంత వరకు రాదు, కానీ జ్ఞానం లేకపోతే మాత్రం అలా అసంతృప్తి వస్తూనే ఉంటుంది. అందువల్ల నేను దీని మీద వ్యామోహం చెందను. పూర్వం వైన్యుడు అంటే పృథు చక్రవర్తి వేణుడనే రాజుగారి కొడుకుగా పుట్టాడు విష్ణువు. అందువల్ల పృథువుని వైన్యుడు అంటారు. గయుడు మొదలైన మహానుభావులు, శిబిలాంటి చక్రవర్తులు, వాళ్ళంతా శరీరం అశాశ్వతం, ఈ సంపదలు నిలవు అని భావించి అర్ధకామాశని విడిచిపెట్టి దానాలు చేసుకున్నారు. అందుకే తమంత తాము ఎవరు అంత తేలిక ఈ ఆశని విడిచిపెట్టలేరు. కానీ విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. జ్ఞానులు ఎప్పుడూ కూడా ఎంత సంపాదించినా ఇంకా 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 కావాలనే కోరిక ఉంటుందని కనిపెట్టి అందులోంచి బయటికి రావడానికి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి
ఈ అర్ధకామాసిని నేను చందనగాక చందనం. నువ్వు దాతవు కదానని భువన బ్రహ్మాండాలు నేను అడగను. ఏముంటే చల్ల బతుక్కన్నాడు ఆయనంటే. అసలు ఇంకో రహస్యం చెప్పాడు ఇక్కడ. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలనుతున్ తృప్తించందని మనుదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. రాని దానికోసం ఇంకా రావాలి ఇంకా రావాలని విపరీతమైన కోరికలు పెంచుకొని ఏడుస్తూ వచ్చిన దానికి సంతృప్తి చెందని మనుదుడున్నాడే వాడి జీవితం దండగా. ప్రాప్తించిన లేశమైన వచ్చింది ఎంతైనా నా అదృష్టం నాకు భగవంతుడు ఇంతే ఇచ్చాడు అనుకోవాలి. అందుకని ఎంత వస్తే అంత దానితో ఎవడు అదే పదివేలు అనుకుని సంతృప్తి చెందుతాడో వాడు మాత్రమే ధన్యజీవి అవుతాడు. అలా కాకుండా తృప్తి పొందని వాడు సప్తద్వీపాలు ఇచ్చినప్పటికీ, సప్తద్వీపాలతో ఉంది ఈ భూమి అంటే, ఇప్పుడు మీరున్న భూమిని కాలిఫోర్నియా అయితే క్రౌంచ ద్వీపం అంటారు, ఈ ఏరియాని శాల్మలి ద్వీపం అనాలి. నాకు ఎంతసేపు ఆ కాలిఫోర్నియాలో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఇక్కడికి వచ్చా కూడా సంకల్పంలో నేస్తున్నారు, కానీ ఇది శాల్మలి ద్వీపం, అది క్రౌంచ
ద్వీపం
అని అంటారు. క్రౌంచ ద్వీపం అంటే పశ్చిమ భాగం అట, ఇటువైపు భాగం అంతా శాల్మలి ద్వీపం అనాలి. ఈ విషయం మనకు భాగవతంలో వివరించాడు సుస్పష్టంగా. పంచమస్కంధంలో మొత్తం భూమండలాన్ని నవఖండలాలు ఎలా ఉన్నాయో చెప్పారు, ఏ ద్వీపాలు ఎలా ఉన్నాయో. కాబట్టి మొత్తం మీద ఈ సప్తద్వీపములతో కూడిన భూమండలం అంతా వచ్చిన తృప్తి చెందడు మానవుడు. కాబట్టి ఎక్కువగా వగవరాదు, వచ్చిన దాంతో సంతృప్తి పొందాలి. నాకు ఇంకేం వద్దు. గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షులశంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితం వైన మూడడుగుల్ మేర యత్రోవకిత్తుటది బ్రహ్మాండంబునా పాలికిన్. నాకు గొడుగు కావాలి, దానికి ఆతపత్రం అని పేరు. పూర్వం ఎండలో వెళ్ళేటప్పుడు ఎండ ముఖానికి తగిలితే కొన్ని రకాల మచ్చలు వచ్చి మనిషికి సన్ ఎలర్జీని వస్తుంది. అది రాకుండా ఉండడానికి బ్రహ్మచారులు గొడుగు వేసుకెళ్ళేవారు. అందుకే గొడుగుని ఏమంటారు, ఆతపత్రము. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర, అంటే ఎండ నుంచి రక్షిస్తుంది కనుక గొడుగు. తర్వాత తర్వాత వర్షానికి కూడా వంట మొదలెట్టారు, కానీ అసలు వర్షంలో బయటికి వెళ్ళేవారు కాదు. కేవలం ఎండ నుంచి శరీరానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి గొడుగు వాడేవారు అనమాట. నేను బ్రహ్మచారిని, సరదాగా తిరుగుతూ ఉంటాను, యజ్ఞాలకి వాటికి తిరుగుతూ ఉంటాను కనుక నాకు గొడుగు ఇయ్యి, లేదా తెగిపోతే మళ్ళీ వేసుకోవడానికి యజ్ఞోపేతం కావాలి. తెగిపోతే వెంటనే యజ్ఞోపేతం పూర్వం మార్చేవారులేండి, యజ్ఞోపేతం వెళ్ళడం ఉండేది అది మార్చుకునేవారు. చిలక్కోయికి తగిలించి ఎన్నాడు దిగిపోయినా అది ఇలాగే కుళ్ళిపోయిన యజ్ఞోపేతం ధరించేవాడు కాదు. అందుకని నాకు ఇంకో జన్నిదము కమండలము నీళ్లు పోసుకోవడానికి దండము, లేదా ముంచిగడ్డి దర్భగడ్డో, ఇంకేం కావాలి? ఇవి తప్ప నేను వడుగుని బ్రహ్మచారిని. నువ్వేమో భూములు ఇస్తానంటున్నావు, ఈ భూములు వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటే చదువు ఎగిరిపోతే తపస్సు పాడైపోతుంది. నా వల్ల కాదు బాబు, ఎవడోడు మళ్ళీ దానికి కౌలుకి ఇవ్వాలి, వాడితో పడలేము మేము. కరులు ఇక ఏనుగులు ఇస్తానంటావు, మూడు అడుగులు వాడి ఏనుగు ఎక్కడ ఎక్కుతాను, అది డామని కింద పారేస్తుంది అంట. అసలు నాకు అందే అందదు అది. ఇంకా వామాక్షులు ఓహరి నాయన పెళ్లి చేసుకుని పడుతున్న పాటలు చాలామంది చాలు, నాకొద్దు నేను బ్రహ్మచారిగా ఉంటాను అని చేత నాకు స్త్రీలు వద్దన్నాడు. అశ్వంబులు ఎక్కడ, గుర్రాలు అసలు అది మరీ కష్టం, వాటి మీద ఎక్కడ ఇంకా కష్టం. గుర్రాలు ఎక్కడ, బ్రహ్మచర్య దీక్ష ఎక్కడ, నేను నిత్యం చేసుకునే పూజలకి ఇవన్నీ అడ్డం వస్తాయి. అందువల్ల మద ఆకాంక్షామితము అండంలో చమత్కారం అంటారు దాన్ని. మత్ నా యొక్క ఆకాంక్ష కోరిక యొక్క మితము పరిమితి, అంటే నాకు లిమిటెడ్ కోరిక అని ఒక అర్థం. నా చిన్న కోరిక ఆ కోరిక తీర్చని ఒక అర్థం. దాన్ని ఇంకో రకంగా విడదీస్తే మత్ ఆకాంక్ష అమితము అని కూడా సవర్ణ దీర్ఘసంధి. నా కోరిక నువ్వు చాలా చిన్నదనుకుంటావు కూడా పిచ్చాడా, అది అమితం, దానికి పరిమితులు లేవు, దానికి లిమిట్ లేదన్నాడు ఆయన. ఆ మూడడుగులు ఇచ్చావనుకో, అది కాదనకుండా ఇస్తే బ్రహ్మాండంబు నా బాలికి, నువ్వు ఇచ్చే మూడడుగులే నాకు బ్రహ్మాండం ఇచ్చినట్టే అన్నాడు ఆయన. ఎక్కడ అబద్ధం ఆడాడా, నాకు బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే, నువ్వు మూడడుగులు ఇచ్చావంటే అని చెప్పాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయి, పుట్టి నేర్చుకునేనో పుట్టక నేర్చునో పొట్టి ఒడుగు, పొట్టనున్న వెళ్ళ భూమిలుండని నవ్వి. ఓరి నాయన వీడు పుట్టాక నేర్చుకున్నాడా పుట్టకుండానే నేర్చుకున్నాడా, పొట్టనండా పుట్టాడు బుద్ధులు, పొట్టాడికి పుట్టాడు బుద్ధినండో సామెతందండి. అమ్మో పొట్టాడుతో చాలా జాగ్రత్తగా ఉండాలని పూర్వకాలం అనేవారు అనమాట. వాళ్ళకున్న తెలివితేటలు ఎవరికి ఉండవు అనేవారు. వీడు చూస్తే మూడు అడుగులు ఉన్నాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అని దానం ఇవ్వడానికి సంతోషపడిపోయి సిద్ధపడిపోయాడు. ఈలోపు గురువుగారు పక్కన ఉన్నారుగా, గురువుగారికి శిష్యుడి మీద అభిమానం, పక్కకి పిలిచి చాలు చాలేవయ్యాను దాకా నుంచి వాడిని చూస్తున్నా నాకు అర్థమైపోయింది వీడెవడో వరి విర్రాడా, ఆ వచ్చినవాడు ఏదో బ్రహ్మచారి అనుకుని మూడు అడుగులు ఇచ్చావంటే ఇక నీకు ఉండడానికి దిక్కుండదురా, వచ్చినవాడు విష్ణుమూర్తి, నువ్వు మూడు అడుగులు ఇవ్వగానే విజృంభించి మూడు లోకాలు ఆక్రమిస్తాడు, అప్పుడు నువ్వెక్కడుంటావు, నువ్వు నీ పెళ్ళాం బిడ్డలు అలో లక్షణాన ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక అలమటించిపోతారు. అసత్యమాడి పర్వాలేదు అన్నాడు. ప్రాణం పోతున్నప్పుడు డబ్బంతా పోతున్నప్పుడు అసత్యం ఆడవచ్చు, చాలా బాగా చెప్పాడు ఆయన, సర్వం పోతుంది ఇప్పుడు నీకు అందువల్ల అసత్యం ఆడవచ్చు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు వంకవచ్చు అఘము పొందదీప. ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడచ్చు. ఎవడో దొంగడు వచ్చాడు, ఆడవాళ్ళందరినీ ఎత్తుపోతాను వచ్చాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ గదిలో దాచేసి వాళ్ళ ఇక్కడికి రాలేదు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పాలి. అంతే తప్ప నేను నిజమే చెప్తానండి ఆడవాళ్ళంతా ఈ గదిలో ఉన్నారండి అని చెప్పకూడదు. వాళ్ళని రక్షించడానికి అసత్యమే ఆడాలట. పెళ్ళిళ్ళలో కూడా వైవాహికములందు పెళ్ళిళ్ళలో కూడా అసత్యం ఆడచ్చు. అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా సరే పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, 10th క్లాస్ ఫేస్ అయిందండి అని చెప్పండి, ఫేస్ అయిందని చెప్పండి. గోల్డ్ మెడలిస్ట్ అని మాత్రం మరీ అంత అబద్ధాలు వద్దు, కానీ ఈ మధ్యన అలాగే జరిగింది, 10th ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని లా గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి మరి అబద్ధవాడు పెళ్లి చేశారు. ఇక ఆ తర్వాత వాడు తీసుకోలేడు లాక్కోలేడు. చిన్న చిన్న అబద్ధాలు అనమాట. అబ్బాయికి అండి అబ్బే నార్తక రోలినాలో మూడిళ్ళు ఉన్నాయి, వాడు మొహానికి దీంట్లో పడి ఉన్నా సరే మూడిళ్ళు ఉన్నాయని అబద్ధమాడు పెళ్లి చేసాడు పర్వాలేదు, తర్వాత ఎలాగో ఇక పీక్కోలేరుగా. కాబట్టి పెళ్ళిళ్ళల్లో కూడా చిన్నచితగా అసత్యములు ఆడవచ్చు. ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడవచ్చు. గౌరవం పోతున్నప్పుడు, డబ్బు పోతున్నప్పుడు, బ్రాహ్మణ్ణి గోవుల్ని రక్షించేటప్పుడు అసత్యం ఆడితే అప్పుడు పాపము రాదు. కాబట్టి అసత్యం ఆడమనగానే ఒక్క క్షణకాలలో కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి, గురువుగారు మీరు చెప్పిందంతా నిజమే, ప్రాణం పోయేటప్పుడు డబ్బు పోయేటప్పుడు అసత్యం ఆడచ్చు అనుకుందాం, కానీ ఒకవేళ నేను అసత్యం ఆడాను అనుకుందాం, ఎంతకాలం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను, ఎప్పుడో ఒకప్పుడు నాకు కూడా చావు తప్పదు కదా, అప్పుడు నాకు మిగిలిపోయేది అసత్యం ఆడాననే ఒకే ఒక్క అపప్రథ మిగిలిపోతుంది, దానివల్ల నేనేం సాధిస్తాను. పైగా ఆ బాలుని చూడండి, ఎన్నడుం పరువేడబోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములునైనలేరట అన్ని విద్యల మూల గోష్ఠిల్ని రింగిన ప్రోడగుద్దట చేతులొగ్గి వశంప ఈ చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమల్లదు సత్తమా. ఎప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఎరగడట. మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చేట ఈయన, పైగా ఏకలుండట ఒక్కడే, ఇంకెవరూ లేరట, పాపం కన్నవాళ్ళు లేరట అన్నదమ్ములు లేరట, అన్ని విద్యలు ఎరిగిన జ్ఞానిట ఈ చిన్నారి బాలుడొచ్చి ప్రౌఢ బాలుడొచ్చి మూడు అడుగులు అడిగితే ఎవ్వరు అనడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. మహానుభావులు ఎంతోమంది, శిబి ప్రముఖులు, యశక్కాములై ఈరే కోర్కులు ఎంత అద్భుతమైన పద్యాలండి భాగవతంలో. ఈ వామన చరిత్రలు అంటే క్లుప్తంగా చెప్పడం అంటే ఇంకంతకంటే మహాత్మ రొట్టి ఉండదు అనమాట, చాలా యాత్ర అది. కారే రాజులు రాజ్యములుగలుగవే గర్వోన్నతి పొందరే వారేరి సిరిమూట గట్టుకుని పోవం జాలిరే భూమిపై పేరైనంకలదే శిబి ప్రముఖులు ప్రీతి యశక్కాములై ఈరే కోర్కులు వారల మరచిరే ఇక్కాలము భార్గవా. ఎంతో పూర్వం ఎంతమంది ఈ మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు, వాళ్ళకి మాత్రం రాజ్యాలు లేవా? మేం మహారాజులు అని మంచి గర్వంతో మీసాలు వెలివేసుకుని తిరగలేదా, అహంకరించలేదా? ఏది వాళ్ళు ఇవాళ ఎవడైనా ఈ డబ్బుని మూటగట్టుకుపోయాడా? ఈ భూమి మీద ఇంతంత స్థలాలు కొన్ని ఇళ్ళు కట్టిన వాడు ఎవడన్నా ఇక్కడి నుంచి గజం కాదు కదా, వాడి శరీరం కూడా పట్టుకెళ్ళాడా కనీసం?
అందుకే సిరి ఓటగట్టుకుని పవన్ జాలిరి. ఈ భూమి మీద ఎక్కడన్నా వాడికి ఇంత పేరుందా? ఎంతోమంది పుట్టి చచ్చారు, వాళ్ళ పేర్లు మనకు తెలుస్తున్నాయి. వాడ శివంలో పుట్టారు పోయారు చదల్లాగా.
నారాయణుణ్ణి వామనుణ్ణి దగ్గరికి చేరి రక్షించండి. కేవలం కన్నీళ్లు పెట్టుకుని రక్షించమనకుండా అంతలోనే ఏముందో తెలుసా, ఏమయ్యా అసలు నువ్వు ఆయన్ని ఎందుకు కట్టావు అంది. నిలదీసింది అంతటి భగవంతుడి కూడా. నువ్వెవడవో తెలియదు, రాగానే మూడడుగులు ఇచ్చాడు. కాదన్నాడు లెమ్ము పోరాదీదన్నాడు. నువ్వు వస్తే కాదన్నాడా పమ్మన్నాడా? గురువుగారు వచ్చి ఇవ్వద్దంటే కూడా గురువుగారు లోకం ఏమైపోయినా పర్వాలేదు ఇచ్చి తీరతానన్నాడు. మాట వరసకు కూడా అధర్మం ఎరగనటువంటి నా భర్తని నువ్వు ఎలా కట్టావు? అసలు నా దయ్యతు కట్టనేటికి శ్రీదయిత చిత్త చోర శ్రిత మందార. నా భర్తను ఎందుకు కట్టావు? లక్ష్మీ వల్లభ అని అంతలోనే మళ్ళీ కరుణాస్వరూపంగా శ్రీదయిత చిత్త చోర లక్ష్మీదేవి హృదయాన్ని అపహరించిన వాడ శ్రిత మందార ఆశ్రయించుకున్న వాళ్ళకి కల్పవృక్షంలో కోరిన కోరికలు తీర్చే స్వామి ఎందుకు కట్టావంటే, ఈలోపు ప్రహ్లాద కుమారుడు కూడా వచ్చేట భూలోకానికి పాతాళలోకం నుంచి అమాంతంగా వచ్చి ప్రభు రక్షించు, ఇంత పూర్వం విశ్వలోకాలని పరిపాలించే శక్తినిచ్చావు, ఇప్పుడు మళ్ళీ సేకరించావు, అహంకారంతో ఉంటామనేమో మా ఐశ్వర్యాన్ని అపహరిస్తావు, నీ భక్తుడు నా మనువుడు రక్షించమన్నాడు ప్రహ్లాదుడు వచ్చాడు స్వయంగా. అప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే, ఓ పక్కన తాతగారు వచ్చారు, నమస్కారం చేద్దామంటే కట్టేశారు తాళ్ళు పెట్టి ఇతన్ని. అందుకని తాతగారికి తల వంచి కేవలం నమస్కారం చేసుకున్నట్టు ఆయన. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ, అమ్మా నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు, పిలక పట్టుకుని నిలదీసావు, నిజం చెబుతున్నాను నేను నీ భర్తను కట్టడం కాదు, ఇప్పుడు కడితే అతని పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, అతనికి శాశ్వతంగా నేను దాసుని అవుతాను, నీ భర్త వంటి పరమధర్మాత్ముడు లేడు గనకే అంతటి విష్ణుమూర్తిని తల వంచి యాచన చేయడానికి వచ్చి నేను భిక్షుకుండయ్యాను, అతడు పరమప్రదాత, నేను పరమయాచకుండైపోయాను, ఎవరిని నేను అనుగ్రహించాలనుకుంటానో వాడిని ముందు యాచించి వాడి రాజ్యం సంపదలు అక్కుంటాను, తర్వాత బంధిస్తాను, బంధిస్తే నా కౌగిట్లోకి తీసుకున్నట్టు లెక్క అని బంధ విముక్తుడిని చేసేట. చేసి, నాయన ఇంద్రసేన మహారాజా శ్యామంబు నీకు ఇంద్రసేన మహారాజా, నువ్వేం భయపడకు, నీవు ఎంత ధర్మాత్ముడివి, కానీ ఇంద్రుడి పదవీ కాలం పూర్తి కాకుండానే అతని పదవిని ఆక్రమించావు గనుక నేను నీ దగ్గరికి వచ్చి తిరిగి రాజ్యం లాక్కోవలసి వచ్చింది అన్నట్ట. అప్పుడు మళ్ళీ బలిచక్రవర్తి ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక అపూర్వమైన మాట్లాడాడు ఆయన. చెలియే మృత్యువు చుట్టమే యముడు సంశేవార్థులే కింకరుల్ శిలలం చేసిన బ్రహ్మ తన్ను దృఢమే జీవంబునో చల్లరే చలితంబౌట ఎరుంగరీ కపట సంసారంబు నెక్కంబుగా తలతుం మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై. అపూర్వమైన పద్యం. ప్రభు సంసారంలో పడి ఇవాళ ఉన్న ఈ శరీరం రేపు పోతుందని తెలుసుకోలేక ఇదే శాశ్వతం అనుకుని సుఖాల వెంటపడి సుఖములు అనుకుంటున్నాం కానీ అవి ఎండమావులని గ్రహించలేకపోతున్నాం. సుఖాల వెంటపడ్డం, ఎండమావులు వెంటపడ్డం. ఎండమావుల్లో నీరుండదు, వెళ్ళి 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 చచ్చిపోతాడు నీరు అనుకుని. ఈ సంసారంలో కూడా ఎంతకాలం ఉన్నా ఏ సుఖము ఉండదు, అయినా అజ్ఞానంలో పడతాడు. మృత్యువు చెలియే మృత్యువు అన్నాడు. మృత్యువు మనకేమన్నా స్నేహితుడా? ఎందుకని, మృత్యువే కనుక స్నేహితుడైతే పాపల్లే పాపం పద్మాగరి గారికి 100 ఏళ్ళు నిండిన ఇంకొక 10 ఏళ్ళు ఎక్స్ట్రా ఇద్దాం అనుకోట, ఎక్స్టెన్షన్ ఉండదు అక్కడ. కాబట్టి మృత్యు ఎప్పుడు మనకి స్నేహితుడు కాడు, పరమ కఠోరంగా ఎవరినైనా సరే టక్కర పట్టుకుపోతాడు. చుట్టమే యముడు, యముడేమన్నా మనకు బంధువా? కాదే, యముడికి అసలు పక్షపాతం లేదు. అవతల వాడు కొడుకైనా సరే ప్రాణం తీయాలంటే తీయవలసింది, ఆయువు తీరిందంటే. ఇక యమకంకరుడు సంశయవార్థులా మన సేవకులా, శిలలం చేసిన బ్రహ్మ తన్ను, మనల్ని బ్రహ్మదేవుడు పంచభూతాలతో సృష్టించాడు తప్ప బండరాతితో చేయరా. కనీసం బండరాయి అనుకోండి విగ్రహం ఇంకో కొంతకాలం ఉంటుంది, ఎవడో తలకాయ పగలగొట్టేదాకా, కానీ ఈ శరీరం అలాగే గట్టిగా కింద పడితే విరిగిపోతుంది. కాబట్టి శిలలతో చేయలేదు బ్రహ్మ. జీవంబును చెల్లని పోనీ ప్రాణం మాత్రం శాశ్వతంగా ఉంటుందా? ఉఫ్ఫంటే ఊడితే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది, ఉఫ్ఫంటే పోతుంది అన్నమాట, ఆరిపోయే దీపం లాంటిది. క్షణములో నశించిపోయే ఆయువు కలిగిన ఈ శరీరమును శాశ్వతమనుకుని ఈ కపట సంసారాన్ని జ్ఞానం, వైరాగ్యం, యోగం, భక్తి, దానం ఇటువంటి మార్గాల వెంట పడక భ్రష్టపరుచుకుంటున్నాడు జీవుడు. సత్య, కరుణ, ధర్మ మొదలైనటువంటి వాటి నుంచి విముక్తి పొందుతున్నాడు. అనగా ఇవేమి పొందట్ల, సత్యాన్ని అవలంబించడు, ధర్మం చెయ్యడు, దానం చెయ్యడు, ఇలా కపట సంసారంలో పడిపోతున్నాడు ఇది. అందులోంచి నన్ను బయట పారేది అన్నాడు. అనగానే తథాస్తు, ఇప్పుడు ఇక ఈ లోకం నుంచి నువ్వు పాతాళానికి పో, రసాతలానికి. నీవు నీ భార్య ప్రహ్లాదుడు ఉన్న చోటే పక్కన దానవ సామ్రాజ్యాన్ని స్థాపించుకుని సుఖంగా పాతాళ లోకాన్ని పరిపాలించండి. రాబోయే కాలంలో సూర్య సావర్ణ్య మనువు అనేవాడు మనువు అవుతాడు. ఇప్పుడు వైవస్వత మనువు మనువు, రాబోయేవాడు సూర్య సావర్ణ్య మనువు. సావర్ణ్య మనువు వేళను దేవేంద్రుండగుని తండు. సావర్ణ్య మనువు కాలంలో ఇతడు దేవేంద్రుడు అవుతాడు. ఇప్పుడున్న ఇంద్రుడు బ్రహ్మలోకానికి పోతాడు. నీవు వచ్చే కాలంలో అంటే ఈ కలియుగాంతం అయిపోయాక మళ్ళీ సృష్టి ఏర్పడినప్పుడు బలిచక్రవర్తి నువ్వే ఇంద్రుడి అవుతావు. ఈ పురంధరుడి పదవీ కాలం పూర్తయిపోయాక అప్పుడు నన్ను భక్తితో సేవిస్తావు, నా వైకుంఠానికి వస్తావు. అప్పటిదాకా భూలోకంలో ఉండు, పాతాళ లోకంలో ఉండు సుఖంగా. నేను కూడా నీ దగ్గర దానం పుచ్చుకున్నాను కదా, అంచేత నీకు సేవకుండా అయిపోయాను. దానం పుచ్చుకున్నవాడు సేవకుడు అయిపోతాట కొంతకాలానికి. అందుకని నాలుగు భుజాలతో గదా హస్తుండై గదని చేతిలో పుచ్చుకుని నీ గుమ్మం దగ్గర కాపలాగాస్తాను. ఇప్పుడు విష్ణుమూర్తి గుమ్మం దగ్గర కాపలాగొస్తాడు తెలుసా బలిచక్రవర్తికి, గేట్ కీపర్ అయ్యాడు. ఎంత కరుణాస్వరూపుడండి నారాయణుడు. ధర్మాత్ముడి దగ్గర దానం పుచ్చేసుకున్నాడు సామ్రాజ్యం, అందుకు ప్రాయశ్చిత్తంగా యుగాంతం వరకు బలిచక్రవర్తికి ఇప్పుడు కాపలాకి వస్తున్నాడే. భగవంతుడు భక్తికి అలా లొంగిపోతాడనమాట అని అతన్ని పాతాళానికి పంపి ఇంద్రుడిని పిలిచి, ఇదిగో ఇంద్ర రాజ్యం అంతా ఇచ్చానన్నట. ఇంద్రుడు పెద్ద కొడుకు కదా అదితికి, ఈయన చిన్న కొడుకు కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి ఏమవుతాడినా తమ్ముడు. అందుకే ఇంద్రుడికి తమ్ముడు కనుక ఉపేంద్ర అన్నారు ఆయన అప్పటి నుంచి అన్నమాట. అలా ఉపేంద్ర శబ్దం ఆయనకు వచ్చింది. కానీ ఎంత తమ్ముడో తెలుసా, అంత గొప్ప తమ్ముడో తెలుసా, చాలామంది తమ్ముళ్ళు ఉన్నారట కానీ ఇలాంటి తమ్ముడు ఎక్కడ ఉండడు. ఆయన ఏమన్నారు, ఏలడు రాజ్యం పుచ్చుకున్నాడండి బలి దగ్గర, ఏలాడా పోని మేలడుగడు, గుడ్ విల్ అంటారు. మేల్ అంటే గుడ్ విల్ అనమాట. నేను నీకు ఇంత కష్టపడి చేశాను కనుక నాకు ఏదన్నా ప్రతిఫలం ఇస్తావా అనలేదు. పాలడుగడు అందులో వాట అడగలేదు. మొత్తం భిక్షించి మరీ రాజ్యం అంతా దేవేంద్రుడికి ఇచ్చాడు. ఇలాంటి తమ్ముళ్ళు ఉంటే అన్నగారు అంత హాయిగా సుఖంగా ఉంటాడట. అంటే తమ్ముడు అంటే ఇదిగో ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు లాంటి వాళ్ళు ఉండాలి అన్నారు వాళ్ళు చెట్ట చివరిలో చమత్కారం. మా ఐదారు తమ్ముళ్ళు నాన్నగారి ఇంట్లో వాటా నాకు ఇస్తావా అని కోర్టుకెళ్లే తమ్ముడు వాళ్ళ ఉపయోగం ఉంది. ఇలాంటి తమ్ముడు పుడితే ఉపేంద్రుడు లాంటి వాళ్ళు అన్నగారుల ప్రభ ఏ దేశంలో ఉన్నా వెలిగిపోతుంది సుమా అన్నారు. ఇది అయ్యాక ఇప్పుడు విష్ణుమూర్తి అసలు రూపం ధరించి శుక్రాచార్యుని పిలిచారు. నీ కనుగు అయినందుకు ఏమనుకోకే అని మళ్ళీ కాస్త వాదార్చాలి కదా మరి, పొడిచాడు కదా. యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. బలిచక్రవర్తి పాతాళానికి పోయాడు. యజ్ఞం అలా మధ్యలో ఆగితే లోకానికి నష్టం. ఆ యజ్ఞం పూర్తి చెయ్యాలంట. అప్పుడు శుక్రుడు వినయంగా నమస్కరించి, తండ్రి అసలు యజ్ఞమే నువ్వు, ఏదో శిష్యుడి మీద వ్యామోహంతో నేను ఇలా మాట్లాడాను తప్ప నీ మీద భక్తి లేక్కాదు కదా, కానీ యజ్ఞస్వరూపుడు నేను నువ్వుండగా ఇంక యజ్ఞం ఆగడం ఏమిటి, నువ్విక్కడ ఉండగానే పూర్ణాహుతి చేస్తానని అంతటి విష్ణువుని అక్కడ పెట్టి యజ్ఞం పూర్తి చేశాడు. ఆయన పూర్ణాహుతి పూర్తి చేశాడు. ఆ యజ్ఞ ఫలితం మీ అందరికీ చక్కగా దక్కుగాక. నేను చెప్పాను కదా నాకు వామన చరిత్ర అంటే 8 గంటలు కనీసం తీసుకుంటే అపూర్వమైన పద్యాలతో గొప్ప వ్యాఖ్యతో చెప్పుకోవాల్సిన దివ్యఘట్టం అన్నమాట. అయినా ఈ పూట మనం ఈ బుధవారం పూట పంచమి యొక్క షష్ఠీ తిథి నాడు వామన చరిత్ర క్వాచిత్కంగా చెప్పుకున్నాం. నిజంగా ఇవాళ శ్రీమన్నారాయణుడు ఈ గృహంలో చాలాసార్లు కనపడ్డాడు. ఎప్పటికప్పుడు బలిచక్రవర్తి వాళ్లే కనపడేవారు. బలిచక్రవర్తి యొక్క వదాన్యం, శ్రీమన్నారాయణుని దివ్యాశీస్సులు మీ అందరికీ లభించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాస్ సమస్తాః సుఖినో భవంతు.